ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नाना शास्त्र विचार नैक निपुनो सद्धर्म संस्थापको लोकानां हितकारिनो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविंद भजना आनंदेन मत्तालिको वंदे रूप सनातनो रघुजुगो श्री जीव गोपालको। ఈరోజు మనం ప్రథమ బిందు గురించి చర్చ చేద్దాం. లాస్ట్ టైం తొలిపలక అయింది కదా, లాస్ట్ టైం ఒకసారి గుర్తు చేస్తారా నేనేం చెప్పాను? రూప గోస్వామి లైఫ్ గురించి చెప్పాను, రూప సనాతన గోస్వామి లైఫ్ గురించి. ఇంకా అది కాక యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇంకేమైనా గుర్తుందా? ఎక్కువ టైం యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్స్ సెల్ఫీ అవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాం. ఓకే, సో దీని గురించి ప్రథమ బిందు గురించి చర్చ చేద్దాం. వాచో వేగం మనస క్రోధ వేగం జివా వేగమదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం స శిష్యా. ఆత్మ సంయమనము గల ఏ వ్యక్తి అయినా వాక్కు యొక్క వేగాన్ని, మనసు యొక్క కోరికలను, కోపమును నియంత్రించి మరియు నాలుక యొక్క వేగాన్ని, కడుపు మరియు మర్మావయములను నియంత్రించగలడో అట్టి వ్యక్తి ప్రపంచంలోని ప్రజలందరినీ తన శిష్యులుగా చేసుకొనగలడు. వ్యాఖ్య: శ్రీమద్ భాగవతంలో పరీక్షన్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఎన్నో తెలివైన ప్రశ్నలు అడిగాడు. వాటిలో ఒకటి, మానవులు తమ ఇంద్రియములను నిగ్రహించుకోలేకపోయినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు అని. ఉదాహరణకు, ఒక వ్యక్తికి తనను దొంగతనం చేస్తే కారాగారంలో బంధిస్తారని తెలిసినను, దొంగతనం చేసిన వాడిని రక్షక భటులు బంధించుటను అతడు ప్రత్యక్షముగా చూసినను కూడా అతడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. సాధారణంగా వినడం వలన, చూడడం వలన అనుభవం వస్తుంది. కొంచెం తెలివైన వాడు చూడడం వలన, ఇంకొంచెం తెలివైన వాడు వినడం వలన అనుభవం సంపాదిస్తాడు. తెలివైన వాడు న్యాయ గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా దొంగతనం మంచిది కాదని, దొంగతనం చేస్తే కారాగారంలో బంధిస్తారని తెలుసుకుని దొంగతనం చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు. అల్పబుద్ధి గలవాడు దొంగతనం చేశాక బంధింపబడి శిక్ష పడినప్పుడు గాని దొంగతనం చేయకూడదని తెలుసుకోలేడు. దుర్మార్గుడు మూర్ఖుడైన వాడు చూసినా, విన్నా, శిక్షింపబడినా కూడా దొంగతనం చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నా, ప్రభుత్వం చేత శిక్షింపబడినా ఏమీ లాభం లేదు. కారాగారం నుండి విడుదలవ్వగానే మళ్లీ దొంగతనం చేస్తాడు. కారాగార శిక్షను ప్రాయశ్చిత్తంగా పరిగణించినట్లయితే అలాంటి ప్రాయశ్చిత్తం వల్ల లాభం ఏమిటి? దృష్టశ్రుతాభ్యాం జానన్నప్యాత్మనో హితం కరోతి భూయో వివశ ప్రాయశ్చిత్తమతో కతం క్వచ్చిన్నివర్తతే అభద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తమతో పార్థం మన్యే కుంజరసౌచవత్ అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడు. అటువంటి ప్రాయశ్చిత్తాన్ని అతడు ఏనుగు స్నానంతో పోల్చాడు. ఏనుగు నదిలో దిగి చక్కగా స్నానం చేసి ఒడ్డుకు రాగానే శరీరం అంతటా మట్టి చల్లుకుంటుంది. ఇక అది స్నానం చేసి ప్రయోజనం ఏముంది? అలాగే ఆధ్యాత్మిక సాధకులు చాలా మంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఆ జపం తమ పాపాలను నశింపచేస్తుందని భ్రాంతి పడుతూ చేయరాని పనులెన్నో చేస్తారు. భగవంతుని మంత్రాన్ని జపించేటప్పుడు చేసే 10 రకాలైన అపరాధాల్లో ఇది ఒకటి. దీనిని నామ్నో బలాద్యస్యహి పాపబుద్ధి అంటే, హరే కృష్ణ మహామంత్ర జప బలం ఉంది కదా అని పాపకార్యాలను చేయడమని అంటారు. అలాగే కొందరు క్రైస్తవులు కూడా ఫాదర్ ఎదుట తమ పాపాలను అంగీకరించి కొద్దిగా పశ్చాత్తాపం చెందితే తమకు ఆ వారమంతా చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుందన్న నమ్మకంతో చర్చికి వెళతారు. శనివారం గడిచి ఆదివారం రాగానే రాబోయే శనివారం నాడు క్షమించబడతామని అనుకుంటూ మళ్లీ పాప కార్యాలను చేయడం ప్రారంభిస్తారు. అందుకే ఆ కాలంలో అత్యంత వివేకవంతుడైన పరీక్షిత్ మహారాజు ఇలాంటి ప్రాయశ్చిత్తమును నిరసించాడు. ఆ రోజుల్లో పరీక్షిత్ చాలా తెలివైన రాజని పేరు సంపాదించాడు. తెలివిలో అతనితో సమానుడు, అతనికి ఆధ్యాత్మిక గురువు కావడానికి తగినవాడు అయిన సుఖదేవ గోస్వామి ప్రాయశ్చిత్తం గురించి పరీక్షిత్కు గల అభిప్రాయం సరైనది అని నిర్ధారించాడు. ఒక పుణ్యకార్యం ఒక పాపకార్యానికి విరుగుడు కాదు. నిజమైన ప్రాయశ్చిత్తం ఏమిటంటే మనలో నిగూఢమైన ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేల్కొలపడమే. ఇక్కడి వరకు చర్చ చేద్దాం. ఓం నతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుల్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యః కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారినాం. సో మరొకసారి గుర్తు చేసుకుందాం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాల్సినటువంటి వ్యక్తి యొక్క భావన ఎలా ఉండాలి అని మనం అనుకున్నాం గతసారి. గత వారంలో ఎలాంటి భావన కలిగి ఉండాలి, సారాంశ రూపంలో చెప్పాలంటే ఏ భావన మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుందో అనుకున్నాము. దానికి ఏం చేయాలి, నేనేం చేయాలి? అంటే ఇవన్నీ మనం మాట్లాడుతున్నది ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అడుగుతున్నాను నేను. సరెండరు వాళ్ళకి అనుకూలం, అంటే సమస్య వస్తే ఎవరు మారాలి, అది పాయింట్. అది అది ఆ పాయింట్ గురించే కదా నేను లాస్ట్ క్లాస్ అంతా స్ట్రెస్ చేసినంతా. దేని గురించి? ఎవరు మారాలనుకున్నాం, మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ఇక్కడ మొదలవ్వాలి, మార్పు ఇక్కడ మొదలవ్వాలి. కానీ మనం సాధారణంగా ఆలోచిస్తుంది, ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది ఏమిటి, మార్పు ఎక్కడ రావాలనుకుంటాం మనం? ఎదుటి వ్యక్తిలో ఎదుటి పరిస్థితిలో మార్పు రావాలనుకుంటాం. కానీ మార్పు ఎక్కడా కూడా రావాల్సిన పని లేదు, మార్పు ఎక్కడ మొదలవ్వాలి ఇక్కడి నుంచి మొదలవ్వాలి. దానికి ఇంకెన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను మీకు, గుర్తుందా? కృష్ణుడు భక్తుడు ఇద్దరు కూడా వచ్చేటప్పుడు కృష్ణుడు చాలా పెద్ద పెద్ద స్టెప్స్ చేసుకుని వస్తాడు, బట్ భక్తుడు ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ చేసుకుని వెళ్ళాలి. అది యాటిట్యూడ్. కృష్ణుడు పెద్ద స్టెప్స్ చేసుకుని నన్ను ఆలింగనం చేసుకోవచ్చు కదా, నేను ఇక్కడే ఉంటానంటే అది సరైన యాటిట్యూడ్ కాదని చెప్తున్నాను. ఎందుకు? ఆయన చూపిస్తున్న ప్రేమకి నువ్వు కూడా ప్రతిస్పందించి చూపించాలి కదా ప్రేమని. సో కాబట్టి నువ్వు చిన్న చిన్న అడుగులు వేసుకుని వెళ్ళినా కూడా కృష్ణుడు చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తాడు. నువ్వు పెద్ద డిస్టెన్స్ కవర్ చేయలేకపోవచ్చు, మొత్తం డిస్టెన్స్ అంతా కవర్ చేసేది కృష్ణుడే కావచ్చు, బట్ నువ్వు ఆ వేసే చిన్న చిన్న అడుగులు నీ ప్రేమకు నిదర్శనం కృష్ణుడికి. కృష్ణుడు దాన్ని చాలా ప్రేమగా చూస్తాడు. సో ఆ చిన్న చిన్న అడుగులు వేయడం అంటే ఏమిటి, మనం మార్పు చూసుకోవడం, మనలో మార్పుని తెచ్చుకోవడం అన్నమాట. అంటే నేను మారాలనుకోవడమే ఆ చిన్న చిన్న అడుగులు వేయడం అన్నమాట. కృష్ణుడు కావాలనుకుంటే ఏదైనా మార్చేయగలుగుతాడు, ఏదైనా మార్చేయగలుగుతాడు. బట్ కృష్ణుడు ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ చూపించింది ఎందుకు, నాలో మార్పు తీసుకురావడం కోసం. ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా డివోటీ మనతో హార్ష్గా బిహేవ్ చేశారు అనుకోండి, మన తప్పు లేకుండానే హార్ష్గా బిహేవ్ చేశారు, కసిరేశాడు తిట్టేశాడు అనుకోండి, సో వెంటనే మనకేమనిపిస్తుంది, వెంటనే ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకసారి మీరు మిమ్మల్ని ఆ స్థానంలో పెట్టుకుని ఆలోచించండి. వెంటనే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? కొద్దిగా తెలివితేటలు ఉండేవాడు ఏం ఆలోచిస్తాడంటే, అసలు ఇతను ఎందుకు నన్ను తిట్టాడు, నాలో ఏమైనా లోపం ఉందా, కొద్దిసేపు లోపం ఉందా లేదా ఆలోచిస్తాడు, నాలో ఏం లోపం లేదు, తప్పంత వాడిదే. కొద్దిగా తెలివితేటలు, అసలు తెలివితేటలు లేనటువంటి వాడు, వాడికి బుద్ధి లేదు, నన్ను ఇష్టానుసారం తిట్టేసి వెళ్ళిపోయాడు అనేటువంటి వాడు బుద్ధి లేనివాడు. కొద్దిగా తెలివితేటలు ఉండేవాడు ఏం చేస్తాడు, నన్ను తిట్టాడంటే ఏదో నాలో లోపం ఉండే ఉంటుంది కదా, అందుకని చూస్తాడు. బట్ ఇంకా తెలివితేటలు ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు, తప్పనిసరిగా నాలో లోపం ఏదే ఉండే ఉంటుంది, అది నేను తెలుసుకోలేకపోతున్నాను. అతన్ని నేను నిందించడం వల్ల ఉపయోగం లేదు. ఆ వ్యక్తి నన్ను తిట్టడానికి కృష్ణుడు శాంక్షన్ చేశాడు, అతను తిట్టేటట్టు చేశాడు అంటే కృష్ణుడు ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పుకున్నాడు అని అంటే అర్థం ఏమిటి, నాలో ఏదో లోపం ఉంది. సో ఆ లోపాన్ని నేను సరిదిద్దుకుంటాననే భావన కలిగినటువంటి వాడు అత్యున్నతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లెక్క. సో ఆ బుద్ధిని మనం గనక ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. సో యాటిట్యూడ్ అంటే ఐ మస్ట్ చేంజ్. సింపుల్ అంటే ఎక్కువగా కాంప్లికేట్ చేసుకోకుండా సరళంగా. యాటిట్యూడ్ అంటే ఏమిటా యాటిట్యూడ్, నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి. ఏం చేయకూడదు, బ్లేమ్ చేయకూడదు, మారాలి. నేను లాస్ట్ టైం సూత్రం ఇచ్చినట్టున్నా కదా, స్టాప్ బ్లేమింగ్ అండ్ స్టార్ట్ చేంజింగ్. స్టాప్ బ్లేమింగ్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్, మారడం మాన మొదలెట్ట, మారడం మాన అంటే మొత్తం జీవితం మారడం ప్రారంభించు, ఆరోపించడం మాను, మొదలు ఆరోపించడం ఆపేసి మారడం మొదలుపెట్టు. స్టాప్ బ్లేమింగ్ స్టార్ట్ చేంజ్, స్టాప్ బ్లేమింగ్ అండ్ స్టార్ట్ చేంజ్. ఇది సూత్రం మనం చెప్పుకుందాం. ఇది మనకు చాలా కొద్ది ఫన్నీగా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ సూత్రం. కృష్ణ కాన్షియస్నెస్ లో ఇదే సూత్రం. మీకు ఎప్పుడు ట్రబుల్ వచ్చినా ఈ సూత్రం అప్లై చేయండి, కృష్ణ విల్ గివ్ సో మచ్ మర్సీ. చాలా చాలా కృప పొందే అవకాశం ఉంది. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, సమస్య వచ్చింది అని అంటే ఒక జాగ్రత్తగా మాట వినండి, నేను మాట చెప్పే మాటని, సమస్య వచ్చింది అని అంటే సమస్య ఎవరిది అని ప్రశ్నించుకోవాలి ఫస్ట్. సమస్య ఎవరిది, సపోజ్ మీరు ఒక సమస్య చూశారు, చూస్తే సమస్య ఎవరిది అని ప్రశ్నించుకున్నారు. ఎప్పుడైనా అడిగారా సమస్య ఎవరిది అని? అడగలేదా? ఈసారి ఈసారి సూత్రం అదే, ఈరోజు సూత్రం సమస్య ఎవరిది సూత్రం. సమస్య ఎవరిది? సో ఇప్పుడు మీరు చెప్పండి, సమస్య ఎవరిది? అది మనల్ని బాగా పంప్ చేసి పంప్ చేసి పంప్ చేస్తే సమస్య మనలో ఉందని అనుకుంటున్నాం. బట్ మామూలుగా మనం అనలైజ్ చేసేటప్పుడు, ఏదైనా సిచ్యుయేషన్ అనలైజ్ చేసేటప్పుడు ఈ ప్రశ్న కూడా అడగం కదా, సమస్య ఎవరిది? సమస్య ఎవరిలో ఉన్నది, సమస్య లోపం ఎవరిలో ఉన్నది, సమస్య ఎవరిది అని అంటే అర్థం లోపం ఎవరిలో ఉంది అని అర్థం, అంతే కదా. సమస్య ఎవరిది అన్నా లోపం ఎవరిలో ఉందన్నా ఒకటే, రెండు ఒకటే. సో లోపం ఎక్కడుంది? మామూలుగా మనం ఎలా ఆలోచిస్తాం, లోపలే లోపం ఎదుటిలో ఉంది కదా, ఎదుటి వ్యక్తిలో ఉంది. సో మరి నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీకు, జాగ్రత్తగా ఆలోచించమ్మా అని చెప్పండి. లోపం ఎదుటి వ్యక్తిలో ఉంటే మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నా? రోగం వేరే వాడుకుంటే నీకేంటయ్యా ప్రాబ్లం? సమస్య అన్నా రోగం అన్నా ఒకటే కదా, అర్థమైంది కదా. సో నీ దృష్టి ప్రకారం, నీ అనాలిసిస్ ప్రకారం లోపం ఎవరిలో ఉంది? ఎదుటి వ్యక్తిలో ఉంది కదా, మరి మనం ఎందుకు బాధపడాలి? అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు డిస్టర్బ్ కానంత వరకు ప్రాబ్లం అవతలలో ఉంది అని చెప్పేసి నువ్వు ఆనందంగా ఉంటే ఎవరికి ఏం నష్టం లేదు. బట్ నువ్వు దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతే ప్రాబ్లం ఎవరికి వచ్చినట్టు? నాకు వచ్చినట్టు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేయాలి? ఇక్కడ సాల్వ్ చేయాలి. కానీ నువ్వు ఎక్కడ సాల్వ్ చేయాలనుకుంటున్నావు? ఎదుటి వ్యక్తులు. ఇక్కడ సాల్వ్ చేసుకుంటే సరిపోద్ది, ఇంక ఎదుటి వ్యక్తులు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే చిట్క, ఇదే చిన్న చిట్కా అనమాట. ప్రాబ్లం ఇక్కడే వస్తుంది అనమాట. సమస్య ఎవరిది, నాదా అతందా? సమస్య అతందైతే నేను డిస్టర్బ్ కాకూడదు. మరి నేను డిస్టర్బ్ అవుతున్నానంటే సమస్య నాది, నేను డిస్టర్బ్ అవుతున్నానంటే సమస్య నాది. సింపుల్. రోగం ఎవరికో వస్తే నువ్వెందుకు బాధపడాలి? మీరు అనొచ్చు,
వాడంటే ప్రేమ పొర్లిపోయి నేను బాధపడుతున్నాను ప్రభు.
అలాంటి ఐడియలిస్టిక్ మాట్లాడవద్దు. సమస్య అంటే ఎవరు దేంతో పోల్చొచ్చు? రోగంతో పోల్చొచ్చు. రోగం వేళ్ళలో వేరే వాళ్ళు ఉంటే నువ్వు బాధపడాల్సిన పని లేదు. నువ్వు బాధపడుతున్నావు అని అంటే ఆ రోగం వల్ల నువ్వు ఏదో ఒక ఎఫెక్ట్ అవుతున్నావు అంటే నీలో కూడా రోగం ఉంది. అది పాయింట్. ఈ పాయింట్ అర్థమైంది అందరికీనా? యాక్సెప్ట్ చేయడానికి ఏమి కష్టంగా ఉందా ఈ మాటలు? లేదా మీకేమిది ఇబ్బందికరంగా లేదా ఇదేదో మాయాజాలంలా అనిపిస్తుందా నేను చెప్తుంది? పర్వాలేదు, ఓపెన్ అప్. అర్థం కావట్లేదా? సత్యనారాయణ అర్థమైందా? అర్థం కావట్లేదు, నిజాయితీగా చెప్పండి. పర్వాలేదు. ఏంటి, ఏమర్థమైంది? బ్రహ్మానందన చెప్ప, ఏమర్థమైంది? ఇప్పుడు ప్రాబ్లం నాలో ఉందని నీకు ఎలా తెలుస్తుంది? అంటే అది సమంజసంగా అనిపిస్తుందా లేదా? లేకపోతే ఇదేమైనా గారడీలా ఉందా? మాటల గారడీలా ఉందా? సమంజసం కొద్దిగా ఆలోచించాలి. ఆలోచిస్తే తప్ప సమంజసంగా అనిపించింది అంతే కదా. ఇప్పుడు రోగం నాలో లేదు, వేరే వాళ్ళలో ప్రాబ్లం ఉంటే నువ్వు హ్యాపీ ఉండు. సరే, వాడికి ట్రబుల్ ఉందని నువ్వే అనేస్తున్నావు. నాకేం సంబంధం లేదు, వాడితే ట్రబుల్, వాడితే ట్రబుల్, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావు అంటే సమస్య ఎక్కడికి వచ్చేసింది? నీ దాకా వచ్చేసింది, అందుకే నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. లేదా నోరు మూసుకుని ఉండు, వాడికి ప్రాబ్లం అయితే నీకేంటి? నువ్వేం మా అంగమ్మగా ఉండే వాళ్ళు వచ్చి కెలుగుతారు. కెలుగుతా ఉంటే మనం కెలకబడుతున్నాం. అంటే సమస్య మనకు వచ్చేసింది అనమాట. సమస్య వచ్చేసింది మన దగ్గరకు వచ్చేసింది. మనం డిస్టర్బ్ అయ్యామని అంటే అర్థం ఏంటి? మనకు సమస్య వచ్చినట్టే కదా. వాడు ఇవ్వని లేకపోతే ఏదేమని. ఇప్పుడు ఒక రోగం ఉంది, అంటురోగం. అది అంటురోగం, నువ్వు టీకా తీసుకుంటే నువ్వు అంటురోగం నీకు అంటదు. టీకా లేకపోతే ఏమవుతుంది? దగ్గరికి వెళ్తే అంటురోగం అంటేస్తుంది. అంటిన తర్వాత రోగం ఇప్పుడు ఆళ్ళలో సాల్వ్ చేయాలా, నీలో సాల్వ్ చేసుకోవాలా? ఇంకా ఇంకా కలుగుతా ఉన్నా, అలా పెంచేస్తున్నా రోగాన్ని, పెంచేస్తున్నా దానికి ఎట్లా? సో అందుకే మనందరికి షెల్టర్ కావాలి. అంటే మన రోగాన్ని తగ్గించే ఒక వ్యక్తి ఎవరో ఒకరు, గాయాన్ని పూడ్చి దాని మీద మందు రాసే వ్యక్తి ఎవరో ఒకరు, మన హృదయం చెప్పుకొని మన క్షోభ చెప్పుకోవడానికి ఎవరో ఒకరు వినగలిగే ఒక వ్యక్తి ఎవరో ఒకరు కావాలి. అప్పుడేమవుతుంది? కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఎంతసేపు నా మట్టుకు నిన్ను మార్చుకోమంటే నేను ఎక్కడైనా మార్చుకోగలనండి? నా దగ్గర ఎంత శక్తి ఉంది మార్చుకోవడానికి? అదే కదా మీరు అంటుంది. ఇప్పుడు దానికోసమే వస్తున్నాం. ఇప్పుడు దానికి, ఇప్పుడు ఈ ఉపదేశ అమృతంలో మొదటి శ్లోకం దాంట్లో ఆ పాయింట్ గురించే మాట్లాడుతున్నాం. కొద్దిగా వెయిట్ చేయండి, దాని గురించి వస్తున్నాం. ఆయన చెప్పింది అర్థమైందా పాపం? నేను క్షోభ పడుతూ ఉన్నాను. ఆ క్షోభ పడుతూ ఉంటే ఏదోలే సర్దుకుపోదాం అనుకుంటే మళ్ళీ వచ్చి దాన్ని ఏదో అంటారు కదా తెలుగులో, అసలే మూలుగుతూ ఉంది నాకు దాని మీద. ఏం పడింది? తాటికర పడింది అన్నట్టు. పుండు మీద కారం పడినట్టు. కరెక్ట్, పుండు మీద కారం పడినట్టు. ఏదో లేదు సర్దుకుపోదాలి అనుకుంటే మళ్ళీ వచ్చి కెలికాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా దాంతో పాటు ఇంకేమంటున్నారు? సమస్య నీది, సమస్య నీది, సమస్య నీది అనేసరికి ఇంకా ఏం పెరిగిపోతుంది? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. వాడిచ్చి నన్ను అనవసరంగా కెలికాడు, నన్ను అనవసరంగా అంతించాడు. ఇప్పుడేమో సమస్య నీది, నీది అని అంటే. నేను అనేది ఏంటిదంటే, సమస్య నీది, నీది కాదని మాత్రం చెప్పలే. ఎందుకని స్పందావు కాబట్టి తప్పనిసరిగా డిస్టర్బెన్స్ పోవాలి. అంటే సమస్య పోవాలి. సమస్య ఎలా పోవాలో అనేటువంటిది చూడాలి. ముందు సమస్య ఉందని గ్రహిస్తే కదా పోవాలని మనం వెళ్తాం. నా దగ్గర పుండు ఉందని గ్రహిస్తే కదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నా దగ్గర పుండే లేదని అనుకుంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వేరే వాడు సృష్టించినా ఇంకెలా వచ్చినా సమస్య నీ దగ్గర వచ్చింది. అవునా? నువ్వు బాధపడుతున్నావు, నువ్వేదో డిస్టర్బ్ అవుతున్నావు అంటే సమస్య ఎవరిలో ఉంది? నాలో ఉంది. కాబట్టి ఎక్కడ సమస్య తీరాలి? నీలోనే సమస్య తీరాలి. నువ్వేమనొచ్చు, నో 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 నో, అతడు మారితే నేను మారిపోతా. అది సరైన సొల్యూషన్ కాదు. దానికి లాజిక్ నువ్వేం చెప్తావు? అసలు నాకు ప్రాబ్లం వచ్చింది అతడి వల్ల కదా, మీరు అతన్ని మార్చేసేయండి, అప్పుడు నాకు కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. వాడు అంటించేళ్ళాడు కదా, వాడి రోగం తగ్గిపోయినంత మాత్రం నీ రోగం తగ్గిపోద్దా? అంటించేళ్ళాడు కదా. కాబట్టి నీ రోగం నీకుండానే ఉంటుంది. కాబట్టి నీ రోగం తగ్గాలి, వాడి రోగం తగ్గాలి. కానీ ఫస్ట్ ఎవరి రోగం తగ్గాలి? నీ రోగం తగ్గాలి. ఫస్ట్ నీ రోగం తగ్గాలి.
సో ఇది పాయింట్. చాలా కష్టం, కొద్దిగా ఆలోచించాలి దీనికి. సింక్ అవ్వదు, అంత తొందరగా సింక్ అవ్వదు, అర్థం కావట్లేదు అంత తొందరగా. సో ఇది ఎలా ప్రాక్టికల్గా చేయాలనేటువంటిది ఇప్పుడు మనకి ఉపదేశ అమృతంలో నేర్పుతా. అయితే దీనికంటే ముందుకెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఉపదేశామృతంలో నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మొదటి శ్లోకం నుంచి 11 శ్లోకాల్లో ఒక సాధారణ, ఒక ప్రారంభ దశలో ఉన్న భక్తుడి నుంచి ఒక శుద్ధ భక్తుడి వరకు తీసుకువెళ్లేటువంటి మెట్లు ఇవ్వబడ్డాయి ఉపదేశామృతంలో. అదే కదా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు మొదటి శ్లోకంలో మనకు చెప్తుంది ఏమిటి, ఏమేమి కంట్రోల్ చేసుకోమంటున్నారు, ఇంద్రియాలు అంటే వాచో వేగం అంటే మనం మాట్లాడే తీరు, మనస్సు ఎంత వేగంగా వెళుతుంది అంటే ఎక్కువగా ఆలోచిస్తుంది మనస్సు, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోమంటున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు, అలా కంట్రోల్ చేసుకున్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు, పృథివీంశ శిష్యాత్ అంటే ప్రపంచంలో ఎవరినైనా సరే అతడు శిష్యునిగా చేసుకునే కెపాసిటీ ఆయనకుంటుంది అని చెప్తున్నారు కదా. మరి ప్రశ్న ఇది, ఇది ప్రారంభ దశలో ఉండేవాళ్ళకి గనక ఈ సిద్ధాంతం అయితే, ఇవన్నీ సూచనలు అయితే, మరి పృథివీంశ శిష్యాసన ఎందుకు చెప్పారు, ఈ సూచనలు ఎవరి కోసం, మరి అక్కడ రిజల్ట్ ఏం చెప్తున్నారు అంటే, మొదటి శ్లోకం మనం ఆచరణ చేసేస్తే మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం, పృథ్వీంశ శిష్యాతికి వెళ్ళిపోయి మొత్తం ప్రపంచంలో అందరినీ డిసైపుల్ చేసి జగద్గురు బ్రహ్మానంద కృష్ణదాస్ కీ జాయ్ అంటారా, దాని అర్థం అదేనా, ఏమిటి దాన్ని ఎలా తీసుకోవాలి. ఇది ప్రారంభ దశలో అంటున్నారు, ఇంకా చాలా చేయాల్సిన చాలా ఉన్నాయి. అప్పుడు మరి మిగిలిన 10 శ్లోకాలు ఎందుకు, ఒక శ్లోకం సరిపోదు కదా, అప్పుడు అయిపోయావు ప్యూర్డ్ ఒకటి అయిపోయావు, ప్రపంచంలో నెత్తి మీద ఉండే ప్రాబ్లమ్స్ అని నెత్తి మీదకి వచ్చినా నీకేం కాదంటున్నావే, అప్పుడు ఒక శ్లోకం సరిపోద్దు కదా, 10 శ్లోకాలు ఎందుకు, మరి మిగిలిన 10 ఇదే సరిపోద్ది, వాచోవేగం మన చక్రోదావేగం, నెక్స్ట్ 3వ శ్లోకం వాచోవేగం మన చక్రోదావేగం, మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి, మనం చక్కగా ఫాలో అయితే మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి పృథ్వీంశ శిష్యాత్ అనే ఉద్దేశం, అదే మీరు చెప్తుంది అంతే కదా, ఒక ఊహ ఒక ఐడియా. ఆల్రెడీ పృథ్వీలో అందరినీ శిష్యులు చేసుకుంటే మళ్ళీ ఇంకా అసత్యం ఉన్నదే, అసత్యాంగత్యం ప్రపంచంలో ఉన్నదే ఉంటుంది, ఒక ఊహ. ఇంకా బాగున్నాయి స్పెక్యులేషన్స్ భలే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఆచరించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, గురువు దగ్గరికి వెళ్ళాలా, లేదా గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవి ఏవి, వాచో వేగం మనస క్రోధావేగం జిహ్వావేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత దేరా. అంటే ముందు నువ్వు ఆచరించాలంటే ఎవరి దగ్గర నుంచి ఆచరించాలి, ఎవరైతే దీంట్లో ఆల్రెడీ పండిపోయి ఉన్నాడో, ఎవడైతే అకాంప్లిష్మెంట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఆచరించాలి. కాబట్టి నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి సహాయానికి వెళ్ళినప్పుడు అతని పాటిస్తున్నాడా లేదా ముందు చూసుకో, చూసుకున్న తర్వాత నువ్వు శిష్యుడవు. దేనికి, ఇవి పాటించడానికి. అంటే ఒక గురువుకు ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ ఏమిటి, ఇవి, మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్ని తర్వాత వస్తున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ అందులో తర్ఫీదు పొందారు, ఏది 2, 3, 4 అందులో తర్ఫీదు పొందారు. బట్ నువ్వు మాత్రం మొదట అప్రోచ్ అవ్వాల్సింది ఎవరి దగ్గరికి, వీటిలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి అప్రోచ్ అవ్వు. అందుకోసం ఇచ్చారు, నువ్వు ఎగ్జాంపుల్ చూపించడమో లేకపోతే ఇంకోటో కాదు, ఒక ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు ఎలాంటి వాడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడయ్యండి, అప్పుడే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అంటే ఇండైరెక్ట్ గా మన గ్రూప్ కోసం ఆమె ఏం చెప్తున్నారంటే, ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళి బోగస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే నీకు ఇవి రావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవి పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆచరణ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే అప్పుడు నీకు ఇవి సాధ్యం అవుతుందని చెప్పడం అన్నమాట. అర్థమైందా, ఆ గురువు అనేటువంటి వాడిని అప్రోచ్ చేయడం కోసం అన్నమాట. అంటే ఇందులో ఇండైరెక్ట్ గా ఏముంది, ఇలాంటి గురువుని చూజ్ చేసుకోవాలి, అప్రోచ్ అవ్వాలి అని చెప్పడం అన్నమాట ఇలాంటి గురువు. ఇప్పుడు అర్థమైంది, దీని మీనింగ్ఫుల్ గా అనిపిస్తుందా లేకపోతే అనిపించట్లేదా, కాదు అలా అర్థం కాదు మామూలు. అందుకే మనకి ఎవరు కావాలి,
అందుకే గురువు కావాలి. మనకు మామూలుగా చదివితే అలా అర్థం కాదు, అందుకే గురువు కావాలి. ఎస్, బట్ ఇది మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సో ఇప్పుడు చూడండి తమాషా ఏంటంటే, ప్రభుపాదులు వారు మొదలెట్టడం ఎలా మొదలెట్టారు? పరీక్షిత్ మహారాజ్తో మొదలెట్టారు. అసలు ఈ ఇంద్రియ నిగ్రహానికి పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నకి ఏమి పొంతన ఉన్నట్టు ప్రస్తుతం మనకు అనిపించలేదు, బట్ చాలా జాగ్రత్తగా లోతుగా చదివితే పొంతనుంది. ఏమిటిది? ప్రభుపాదులు వారు ఒక మాట చెప్తున్నారు, ఆ మాటను మనం చాలా లోతుగా గ్రహించగలగాలి. ఏమంటున్నారు ప్రభుపాదులు వారు? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన తప్పు ఫలితం పోదు అని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన తప్పు ఫలితం పోదు, మళ్లీ తప్పు చేయకుండా ఉండే ఏదో ఒక మార్గాన్ని అవలంబిస్తే తప్ప ఈ వ్యక్తి మళ్లీ ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు కూడా మళ్లీ ఏం చేస్తాడు? తప్పుని చేస్తూనే ఉంటాడు. ఇది అందరికి అర్థమవుతుంది కదా, సింపుల్ లాజిక్ ఇది. అంటే పాప ప్రక్షాళన అయినా పాప నివృత్తి మాత్రం కాదు, పాప నివృత్తి మాత్రం కాదు, పాప ప్రక్షాళన అయినా అవుతుందేమో గాని ఏది మాత్రం కాదు, పాప నివృత్తి మాత్రం, అంటే పాపం చేయకుండా ఉండదు అనేటువంటి భావన మాత్రం పోదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అంటే ఏం మార్చుకోవాలి? భావాన్ని మార్చుకోవాలి. అంటే పాపం చేయాలనే కోరిక నుంచి బయటపడాలి మనం, పాప వృత్తి నుంచి బయటపడాలి. పాప వృత్తి నుంచి బయటపడ్డానే ఉంటారు తెలుగులో, పాప నివృత్తి అంటారు. అర్థమవుతుందా? అయితే ఎలా పోతుంది పాపం? ఎలా పోతుంది పాపం చేయాలనే ఆ డిజైర్? ఎలా పోతుంది పాపాన్ని పోగొట్టుకోవడం ఈజీ ఏమో కానీ పాపాన్ని పూర్తిగా పాపం చేయాలనే ఆ ఇంటెన్షన్ నుంచి బయటపడడం ఎట్లా? దానికి ఉదాహరణగా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? పుంజర శౌచం ఎగ్జాంపుల్ చెప్పారు కదా భాగవతంలో, ఆయన చెప్పిన మాటలే. ఎవరు? పరీక్షిత్ మహారాజ్ చెప్పిన మాటలే. పరీక్షిత్ మహారాజ్ ఏమంటాడు? ఒక ఏనుగు స్నానం చేయడానికి నదిలోకి వెళ్తుంది, శుభ్రంగా తొండంతో నీరంతా కూడాను రాసుకొని పోసుకుంటుంది, శుభ్రంగా స్నానం చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? దుమ్ముదులు తీసుకొని శరీరం అంతా అది మళ్ళీ రాసుకుంటుంది. అంటే వెంటనే ఏమైంది? స్నానం చేసినటువంటి దాని యొక్క ఫలితం పూర్తిగా పోయినట్టే లెక్క. మీరు గమనించారో లేదో ఆ పొరపాటులో ఈ మాట అన్ని వెంటనే ఎవరిని ఉద్దేశించి ప్రభుపాదులు వారు అంటున్నారు ఒకసారి చదవండి పొరపాటులో. నో, రండి రండి. ఎవరి గురించి అంటున్నారు ఈ మాటలు ప్రభుపాదులు వారు? ఎవరి గురించి, ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? చూసారా? అంటే ప్రభుపాదులు వారు ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఈ మాటలు. ఎక్కడో బయట మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏ క్రిస్టియన్లు ఏ కర్మలు వెళ్ళిపోతున్నాం, కానీ ఎవరికి ఇది అప్లై అవుతుంది అనుకోవట్లేదు, మనకి అప్లై అవుతుంది అనుకోవట్లేదు. అదే ప్రాబ్లం, ఇందాక నుంచి చెప్తుంది అదే. ఎంతసేపు ఇది ఎవరి సమస్య? వేరే సమస్య అనుకుంటున్నాం, కానీ ప్రభుపాదులు వారు ఫస్ట్ ఈ మాటలు చెప్పి కుంజర శౌచం అనే మాటలు చెప్పి ఫస్ట్ మాట్లాడుతుంది ఎవరి గురించి? మనందరి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ జపం చేసేవాళ్ళు ఎవరు? ప్రాయశ్చిత్తం చేసేవాడు జపం చేస్తాడు, ఎవరు చేస్తాడు? మనమే చేస్తున్నాం. అంటే ప్రారంభ దశలో ఉండే భక్తులు వాళ్ళు ఇది సరిగ్గా తెలుసుకోకుండా మిస్అప్లై చేస్తారని ప్రభుపాదులు వారు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రారంభ దశలో భక్తుడు ఎలా ఆలోచించే అవకాశం ఉంది అంటే, నేను ఎలాగూ హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాను కదా, ఈ హరే కృష్ణ పాప ప్రక్షాళన ఎలాగూ చేస్తుంది కదా, కాబట్టి నేను అకౌంట్ సెటిల్ అయిపోద్ది, కాబట్టి నేను ఇలా పాపాలు చేసుకుంటూ నేను పోతూ ఉండొచ్చు, మార్నింగ్ మార్నింగ్ కి ఏమైపోద్ది, నిన్నటి పాపాలన్నీ ఈ రోజు మార్నింగ్ ఒక హరే కృష్ణ చేస్తే చాలు, ఒక హరే కృష్ణ మంత్రం చేస్తే నిన్నటి పాపాలన్నీ పోయినాయి, ప్లస్ నాకు అకౌంట్ పెరిగిపోయింది, ఎంత? 16 మాలు చేసినా కదా, అంటే ఎన్ని? 1728 అంటూ 16 మళ్ళీ 1728 ఇంటూ 16 కదా, కాదా? 108 x 16 ఎంత? బట్ అందులో ఒక ఒక నామంలో ఎన్నున్నాయి, ఒక ఒక మంత్రంలో ఎన్నున్నాయి? సో 1728 x 16 ఎన్ని లెక్కేయండి, ఎన్నో కొన్ని. 1728 x 16 ఎన్నో కొన్ని. కానీ శాస్త్రం ఏముంటుంది, ఒక్కసారి రామ అన్నా లేదా ఒక్కసారి కృష్ణ అన్నా ఏమైపోతుంది, ఏమైపోద్ది? శాస్త్రం ఏముంటుందో తెలుసా? ఒకసారి రామ ఒకసారి కృష్ణ అన్న ఏమవుద్దని చెప్తుంది శాస్త్రం. ఏమని చెప్తుంది? నువ్వు ఇంతకుముందు చేసిన పాపాలే కాదంట, నువ్వు చేయలేనని పాపాలు కూడా అది ప్రక్షాళన చేస్తుంది. నువ్వు చేయలేనని పాపాలను కూడా ప్రక్షాళన చేస్తుంది. సో వెంటనే మన మైండ్లో ఇది కూర్చుండిపోతుంది కదా. ఏమని కూర్చుండిపోతుంది? ఆల్రెడీ ఒక హరే అన్నాను అయిపోయింది. హరే అంటే నిన్నటి పాపాలు పుట్టంత అయిపోయింది, ప్లస్ అకౌంట్లో ఇంత డబ్బు పెరిగిపోయింది. ఈరోజు యథేచ్ఛగా పాపాలు చేసుకుని మళ్ళీ రేపు ఒకసారి హరే అనిస్తే సరిపోద్ది. సో ఈ అకౌంట్ పెరిగిపోతుంది, ఆ అకౌంట్ ఏమి ఉండట్లేదు. సో నేను చాలా పుణ్యాత్పుణ్యం అనేటువంటి భావన ఉంది. ఆ భావన గురించే ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో అందుకే ఏమంటున్నారు ప్రభుపాదులు వారు, ఏమంటున్నారు, ఈ రకంగా ఆలోచించడం, ఈ రకంగా ఆలోచించడం సరైనటువంటిది కాదు. ఇలా ఆలోచించడం దేంతో సమానం? కుంజర శౌచవంతో సమానం. ఇది చాలా పెద్ద అపరాధం అన్నమాట. అంటే నేను ఎలాగూ పుణ్యకర్మ చేస్తున్నాను కదా, అంటే హరే కృష్ణ మంత్రం ఏ ఉద్దేశంతో చేస్తున్నట్టు, ఇది ఒక పుణ్యకర్మ అనేటువంటి భావంతో చేస్తున్నట్టు, దేనికోసం చెయ్యనట్టు. హరే కృష్ణ దేనికోసం చేయాలి? హరే కృష్ణ మంత్రం దేనికోసం చేయాలి? మనం చేసిన పాపాలను నివృత్తి చేసుకోవడానికి చేయాలా, కృష్ణుని మీద ప్రేమను పెంచుకోవడానికి చేయాలా, భక్తిని పెంచుకోవడానికి చేయాలా? కృష్ణుని మీద భక్తి ప్రేమతో భక్తియుక్త సేవ చేయడం కోసం పెంచుకోవాలి, మనం చేయాలి హరే కృష్ణ మంత్రం. కానీ దాని యొక్క ఎఫికసీని, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేసేటట్టుగా మనం చేస్తున్నాం. ఎలా? దాన్ని ఎంత దిగజార్చేసాం? నిన్నటి పాపాలకి ప్రక్షాళనలాగా దాన్ని దిగజార్చి చేసాం. సో ఇలా హరే కృష్ణ మంత్రం చేస్తే బహుజన్మ కొరే శ్రవణ కీర్తన అని చెప్పేస్తున్నారు. అంటే ఎన్ని జన్మలు కూడా, ఎన్ని జన్మలు ఇలా జపం చేసినా కూడా ఏం కాదు, ఒక వ్యక్తి భగవంతుడి మీద ప్రేమను పెంచుకునే అవకాశం లేదు. చూడండి, అంటే ఏం మార్చుకోవాలి? భావన మార్చుకోవాలి. హరే కృష్ణ మహామంత్రం చెప్పే భావన మార్చుకోవాలి. ప్రస్తుతం మనకి ట్రైనింగ్ లేకపోతే ఏ భావంతో చెప్తాం, సర్లేవో 4 తప్పులు చేశాం, రేపటికి హరే కృష్ణ మంత్రం జపం చేస్తే ఆ తప్పులన్నీ ఎగిరిపోతాయి, దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఆ భావనలోనే తప్పు ఉంది, ఆ భావనలోనే తప్పు ఉంది. అంటే నువ్వు ఉపయోగించుకోవాలనే భావనే ఉంది, వాడుకోవాలనే భావన ఉంది, కానీ సేవించాలనే భావన లేదు. సో ఏ భావన తప్పు? వాడుకోవాలనే భావన తప్పు. ఏ భావన కరెక్ట్? సేవించాలనే భావన కరెక్ట్. సో హరే కృష్ణ మంత్రాన్ని సేవించాలా వాడుకోవాలా? ఎందుకంటే హరే కృష్ణ మంత్ర కృష్ణుడు ఇద్దరు కూడా తేడా, ఇద్దరికి ఏమాత్రం తేడా లేదు. నామ నామ్ని అభిన్నత్వం, నామానికి నామి అయినటువంటి కృష్ణుడికి ఏ తేడా లేదు. సో నామాన్ని ఉపయోగించుకుంటున్నావు, వాడుకుంటున్నావు నీ యొక్క పాప ప్రక్షాళన కోసం, అంటే కృష్ణుని వాడుకున్నట్టే లెక్క. అంటే కృష్ణుడేమైనా సబ్బా? సబ్బుతో మనం ఏం చేస్తాం? శరీరానికి ఉండే చెత్తంతటిని కూడా వదిలించుకుంటాం. షాంపూయేనా కృష్ణుడు? అంత దిగజారు చేశావా కృష్ణుని? అంత దిగజారు చేశావా కృష్ణుని? ఎక్కడ పెట్టుకుని పూజించాలి? ఆల్టర్లో పెట్టుకుని పూజించాలి. బట్ భావన సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? కృష్ణుని ఒక సబ్బులాగో లేకపోతే ఒక షాంపూలాగో వాడుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందంటే, మనకు మరీ మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వడానికి కోసం చెప్తున్నాను, అంతేగాని దాన్ని ఇంకో రకంగా అనుకోవద్దు. ఈ పాయింట్ అర్థమైంది అందరికీ. సో కుంజర శౌచవత్ అంటే ఇది అనమాట, కృష్ణుణ్ణి లేదా హరే కృష్ణ మంత్రాన్ని వాడుకోవడం. దేనికోసం వాడుకోవడం? మన పాప ప్రక్షాళన కోసం వాడుకోవడం. కానీ ఏమంటున్నారు, నువ్వు పాప ప్రక్షాళన చేసుకున్నంత మాత్రాన పాపం చేయాలనే తపన ఇంకా పోదు, పాపం చేయాలనేటువంటి కోరిక నీలో ఉంది. అది ఎంతవరకు పోదో నువ్వు ఎంత రాసుకున్నా ఈ కుంజర శౌచ కిందది లెక్క. సో ఏది పోవాలి? పాపం చేయాలనే భావన పోవాలి. ఆ పాపం చేయాలనే భావన పోవాలంటే ఏం చేయాలి? పాపం చేయాలనే భావన పోవాలంటే ఏం చేయాలి? అది పాయింట్ ఇక్కడ. నిగూఢమైన కృష్ణ చైతన్యాన్ని బయటికి తీయాలి. మనం తీసుకోగలమా? ఎవరో తీయాలి దాన్ని. వెరీ గుడ్, పాప ప్రక్షాళన, పాపం చేయాలనే భావన పోవాలి అని అంటే మార్పు నాలో రావాలి. వెరీ గుడ్ సార్. సో మార్పు రెండు రకాలుగా వస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది. సో ఆ రెండు రకాల విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి, మార్పు అనేటువంటిది పశ్చాత్తాపం వల్ల వస్తుంది. రెండోది మార్పు, టెంపరీ మార్పు పాశ్చాత్తం వల్ల వస్తుంది. ఏమిటి రెండు మాటలు? ఒకటి పశ్చాత్తాపం, ఇంకోటి ప్రాయశ్చిత్తం. సో ఈరోజు మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకోబోతున్నాం. పశ్చాత్తాపం గురించి, ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మొట్టమొదట ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకుందాం. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు దాని గురించి చెప్తుంది, దేని గురించి చెప్తున్నాడు? ప్రాయశ్చిత్తం గురించే కదా చెప్తున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? అసలు మనం ప్రస్తుత స్థితిలో ప్రాయశ్చిత్తం ఎలా చేస్తూ ఉంటాం చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, ఎలా ప్రాయశ్చిత్తం చేస్తాం. గుడ్, మంచిది. అలా ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చేసింది చెప్పండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే చూసింది చెప్పండి. ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోతే 2 లక్షల రూపాయలు, చచ్చిన వాడికి ఒక్కొక్కడికి 2.5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేస్ చెప్పారు, అంతే కదా? ఒక రకంగా అది దేని కింద వస్తుంది? ప్రాయశ్చిత్తం కదా వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఏదో సిగ్నల్ తప్పు చూపించారు, లేదా ఏదో అయింది గవర్నమెంట్ వాళ్ళు, కాబట్టి ఏం చేస్తారు? దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఏం చేస్తారు? తప్పనిసరిగా ఒక్కొక్కడికి ఒక హెడ్కి, చనిపోయిన వాడికి 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వాళ్ళకి 50 వేల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 25 వేల రూపాయలు, అసలు గాయపడిన వాళ్ళకి వేరే బస్సులో వేరే దగ్గరికి పంపించడం. ఇది అవునా కాదా? ఇది దేనికి ఉదాహరణ? యాక్సిడెంట్కి ఉదాహరణ ఏంటి? ప్రాయశ్చిత్తానికి ఉదాహరణ, అవునా? సో ఇలాంటివి చాలా కనబడుతుంటాయి. బట్ మన జీవితంలో అలాంటివి ఏమైనా చేసామని చెప్పండి మీరు. మీరేం చేస్తే? ఓహో, మనం గుద్దేస్తాను సరే. బట్ అలా అందు కాకుండా డివోషనల్ లైఫ్ లో చెప్పండి. అంటే ప్రాయశ్చిత్తమే చేయలేదని అంటే ఇంకా పశ్చాత్తాపం సంగతి సరే సరే. చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రాయశ్చిత్తం ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా డివోషనల్ లైఫ్ లో? ఆశ్రమంలో మీరున్నారు, లేకపోతే డివోషనల్ గా ఒకే యాక్టివిటీ పశ్చాత్తాపంలా అన్వయించుకోవచ్చు, లేదా ప్రాయశ్చిత్తంలో అన్వయించుకోవచ్చు. దాని భావం బట్టి ఆధారపడుతుంది. అర్థమైందా? భావన బట్టి ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు చెప్పింది అనుకుందాం, మీరు ఒకరిని అఫెండ్ చేశారు. ఆ అఫెండ్ చేసిన వ్యక్తిని మీరు వెళ్లి క్షమాపణ అడిగారు. ఎందుకు క్షమాపణ అడిగారు? నీ హృదయంలో ఉండి పెయిన్ పోవడానికి క్షమాపణ అడిగావా, అతని హృదయంలో ఉండి పెయిన్ పోవడానికి క్షమాపణ అడిగావా, దాన్ని బట్టి ఆధారపడుతుంది. నీ హృదయంలో ఉండి పెయిన్ పోవడానికి క్షమాపణ అడిగితే అదేమిటిది? ప్రాయశ్చిత్తం. అతని హృదయంలో ఉండే భారాన్ని దించడానికి, అతనికి సంతోష పెట్టడానికి, మళ్ళీ అతన్ని యథాస్థితిలోకి తీసుకురావడానికి మనం క్షమాపణ అడిగితే పశ్చాత్తం. కొద్దిగా తిరకాసుగా ఉన్నట్టుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానే, మంగళారతికి మీరు రాలేదు. సో ఆ రోజు మీరు ఫుల్ ప్రసాదం తీసుకోకుండా ఏం తీసుకున్నారు? మజ్జిగన్నమే తీసుకున్నారు. ఇది పశ్చాత్తాపమా ప్రాయశ్చిత్తం? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పేస్తున్నారు ప్రాయశ్చిత్తం? సరే పోనీ, తీసుకోకుండా ఉంటున్నాం. సరే సరే, మజ్జిగ కూడా తీసేసి తీసుకోకుండా ఫాస్టింగ్. ఎందుకు ప్రాయశ్చిత్తం? ఎలా చెప్పగలరు మీరు ప్రాయశ్చిత్తం అని? అది ప్రాయశ్చిత్తం ఎలా చెప్పగలరు? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్ అమల హరి, నాకు కరెక్ట్ చెప్పారు. అందువల్ల ఇది ప్రాయశ్చిత్తం. ఏమిటన్నాడు? అర్థమైంది అందరికి? ఈ రోజు మంగళవారం ఎగిరిపోయింది కాబట్టి ఏదో ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి మానేయడం, తినేయడం మానేశాను, లేకపోతే ఏదో చిన్న మజ్జిగను మానేశాను. కానీ అసలు ఇలా మానేయడం అనేటువంటిది పూర్తిగా నాకు రా, నేను దీని నుంచి పూర్తిగా నివృత్తి పొందాలి, రేపటి నుంచి అస్సలు మిస్ అవ్వకూడదు అనే భావంతో మీరు మానకపోతే అప్పుడు అది దేంతో సమానం? పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తంతోనే సమానం. కాబట్టి ప్రాయశ్చిత్తం చాలా చిన్నది. చిన్న తాపం ఇస్తుంది, కొద్ది తాపం ఇస్తుంది. పశ్చాత్తాపం చాలా లోతైనటువంటి మార్పును తీసుకొస్తుంది. కాబట్టి డివోటీస్ ఎప్పుడు కూడా ఏం తీసుకోకూడదు, పశ్చాత్తాపంతోనే చేయాలి కానీ ప్రాశ్చిత్తంతో పని చేయకూడదు. పశ్చాత్తాపంతో పని చేయాలి, ప్రాశ్చిత్తం సరిపోదు. డివోటీస్కి ప్రాశ్చిత్తం సరిపోదు. సో ప్రాశ్చిత్తం అంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఒకదానికి ఇంకోటి తులనాత్మకంగా బేరీజ్ వేయడం అనమాట. ఇది చేశాను కాబట్టి ఇది, దీని ఎఫెక్ట్ నా మీద పడకూడదు కాబట్టి ఇంకోటి చేసేస్తా, మంచి చేస్తా. అర్థమైందా? ఒక తప్పుకి ఒక మంచి లెక్క, ఒక పాపకర్మకి ఒక పుణ్యకర్మ లెక్క అయిపోయాయి. కానీ ఈ మనసులో ఏ ఆలోచన రావట్లేదు, ఈ పాపం చేయడమే తప్పు, నేను మళ్ళీ రేపు ఇంకో పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పాపం నుంచే నేను బయటపడాలనే ఆలోచన రాకపోవడమే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. అలా వస్తే అదేమవుతుంది, పశ్చాత్తాపం పొందినట్టు అవుతుంది. కన్ఫ్యూజింగ్ ఉన్నాయి రెండు వర్డ్స్ కొద్దిగా, పర్వాలేదు, బట్ పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో సాధారణంగా ప్రాయశ్చిత్తం చేయడం ఈజీ కానీ పశ్చాత్తాపానికి కొద్దిగా కష్టం. పశ్చాత్తాపానికి ఎందుకు కష్టమో చెప్తాను చూడండి. ఇందాక ముకుంద శ్యామ్ చెప్పినట్లు ఎవడో గొలికాడు, ఎవడో గీకాడు, బాధపడ్డాం. బాధపడి సర్లే ఉందాం, వాళ్ళు ఏదో మనల్ని డిస్టర్బ్ చేస్తే మనం డిస్టర్బ్ అయిపోతామా అని చెప్పేసి అనుకుని ఏం చేస్తావు, దాని నుంచి బయటకు రావడానికి ఏం చేస్తాం ముకుంద శ్యామ్? ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తాం? ఎవరో డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తే మరీ అంత డిస్టర్బ్, కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం బట్ మరీ అంత డిస్టర్బ్ అవ్వకుండా ఏదో చేస్తాం కదా. అది వేరే కేటగిరీలోకి వస్తుంది. బట్ మనం అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ఏదో ఎక్స్ట్రా జపం చేస్తాము, లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చేదో ప్రార్థిస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాం, ఏదో చేస్తాం. అప్పటికప్పటికి సమస్యని తీరిపోయేటట్టుగా చేస్తాం, కానీ రూట్ నుంచి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాం. అంటే మనకు అర్థమవుతుంది ఏమిటంటే, ప్రాయశ్చిత్తం అంటే పై పైన సమస్యని పరిష్కరించడం, పశ్చాత్తాపం అంటే మూలం నుంచి పరిష్కరించడం, మూలం నుంచి పరిష్కరించడం. సో కాబట్టి మనందరం కూడాను డివోటీస్గా మనం ప్రాయశ్చిత్తం చేపట్టాలా, పశ్చాత్తాపం చేపట్టాలా? పశ్చాత్తాపం చేపట్టాలి. ఎందుకు? మనం మూలం నుంచి సమస్యని పరిష్కరించాలి. పై పైన సమస్య పరిష్కరిస్తే చాలదు. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ప్రాయశ్చిత్తం అంటే సమస్య మూల రూపంలో నాశనం కాదు, పై పైన మాత్రం దానికి ఏదో చిన్న. అంటే ఇక్కడ ఏదైనా నొప్పి వస్తే ఉఫ్ ఉఫ్ అని ఊదుకోవడం అనమాట. ఇక్కడ పుండు వస్తే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటే ఏంటంటే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, బట్ యాక్చువల్గా అది పోద్దా? పోదు. పోవాలంటే ఏం చేయాలి? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, సరిగ్గా టైం టైం మందులు వాడాలి, ఇవన్నీ చేస్తే గానీ అప్పుడు ఈ బాయిల్ పోదు. సో ఇప్పుడు రెండో ప్రక్రియకు వద్దాం. పశ్చాత్తాపం అంటే అందరు, ప్రాయశ్చిత్తం అంటే అందరికి అర్థమైంది పై పైన అని. మరి పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలి? పశ్చాత్తాపం అంటే ఏంటి? దీనికి నాలుగు స్టేజులు ఉన్నాయి. పశ్చాత్తాపానికి నాలుగు స్టేజులు ఉన్నాయి. స్టేజ్ వన్, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా సమస్య ఎవరిలో ఉంది, దీన్ని రికగ్నిషన్ అంటారు. ఆర్, ఫస్ట్ ఆర్, ఫోర్ ఆర్స్. ఫోర్ ఆర్ లో ఫస్ట్ ఆర్ ఏమిటి? రికగ్నిషన్, రికగ్నైజింగ్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ. సమస్య ఎవరిలో ఉంది? నాలో ఉంది. కాబట్టి నేనేం చేయకూడదు? సమస్య ఎక్కడ పరిష్కరించడానికి ప్రయత్నం చేయకూడదు? ఎదుటి వాళ్ళలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు? నువ్వు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే వాడి సమస్య తగ్గదు, సరిగదా? ఏమవుద్ది? పెరుగుద్ది. ఎందుకంటే అదేం నీ కంట్రోల్ లేడు కదా. నీ కంట్రోల్లో ఉన్నది నువ్వు సమస్యను చూసుకో. నువ్వు ఆయింట్మెంట్ వేరే వాడు బాడీకి రాస్తానంటే వాడు ఒప్పుకుంటాడా? నీ ఆయింట్మెంట్ ఎక్కడ రాసుకోవాలి? నీ బాడీకి రాసుకో. వాడికి బాడీకి రాస్తానంటే నువ్వెవడు నాకు రాయడానికి, నా ఆయింట్మెంట్ నాకు కావాల్సి వస్తే నేను రాసుకుంటాను ఆయింట్మెంట్, నువ్వెవడు నాకు రాస్తావని అంటాడు. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఏమిటి? రికగ్నిషన్. రికగ్నిషన్ అంటే నేను తప్పు, నాలో లోపం ఉన్నది, నేను దాన్ని సరిదిద్దుకోవాలి ఫస్ట్ అని అనుకోవడం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాలో లోపం ఉంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ ఆర్ ఏముంటుంది? ఎలా సాల్వ్ చేస్తాం? నాదో ఆర్ ఫస్ట్ ఈజ్ రికగ్నిషన్, నెంబర్ టూ ఇస్ రిపెంట్. రిపెంట్ అంటే రిపెంట్ అంటే తెలుసా? ముందు తప్పు తెలుసుకున్నాం కదా, ఫస్ట్ ఇది అనుకున్నాం కదా, ఫస్ట్ ఆర్. ఫస్ట్ ఏంటి? రికగ్నైజింగ్. రికగ్నైజింగ్ అంటే ఏది తప్పో తెలుసుకోవడం. ఫస్ట్ నాలో ఏం తప్పు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందో తెలుసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే రిపెంట్. ఈ రిపెంటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రిపెంట్ అంటే ఒక రకంగా రిపెంట్ అంటేనే పశ్చాత్తాపం, బట్ ఇది పశ్చాత్తాపంలో చిన్న భాగం మాత్రమే రిపెంట్ అవడం. ఈ రిపెంటెన్స్ ఎలా వస్తుంది? జాగ్రత్తగా దీన్ని అప్లై చేయాలి. అందుకే మీరు జాగ్రత్తగా వినాలి ఇది, ఎందుకంటే ఇదేదో థియరీ కాదు. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ప్రాక్టికల్ ప్రక్రియ. ఇది రోజు చేయాల్సినటువంటి పని మనం, ఎందుకంటే రోజు ఏదో ఒక తప్పు, ఏదో ఒక సమస్య మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఈ 4 hours ఉపయోగించాలి. మొదటిది రికగ్నైజ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాను? రిపెంట్ అవ్వాలి. రిపెంట్ అవ్వడం అంటే ఎలా రిపెంట్ అవుతాం? ఒక సమస్య, సమస్యని తెలియజెప్పేది ఏమిటంటే శాస్త్రజ్ఞానం లేదా ఆచార్యుల యొక్క వాక్. దాంతో కంపేర్ చేసి, ఓహో ఇది నేను పాటించలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనే, నాకు ఈ బాధ్యత ఇచ్చినా నేను సరిగ్గా పాటించలేకపోయాను కదా అనే నాలెడ్జ్తో రిపెంట్ అవడమే రిపెంటెన్స్. అంటే ఈ నాలెడ్జ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం నుంచి, గురువు ఆజ్ఞ నుంచి వచ్చింది. అంటే గురువు ఆజ్ఞ రిఫరెన్స్తోనే నువ్వు రిపెంట్ అవ్వాలి. కానీ నువ్వు ఎలా రిపెంట్ అవ్వకూడదు? పనికిమాలో నేను, నాకు ఏది చేయడం రాదు, ఏది సరిగ్గా చేయలేకపోతున్నాను, అసలు నేను దీనికి సరిపోనేమో, ఇదేం కాదు, ఇది ఫ్రస్ట్రేషన్, ఇదేం కాదు, ఇది రిపెంటెన్స్ కాదు. రిపెంటెన్స్ అనేది దేంతో ముడిపడి ఉంటుంది? శాస్త్ర వాక్కులతో. నాయన నువ్వు ఫలాంది చేయాల్సి ఉంది, చేయలేకపోయావు, ఓహో నా స్థితి ఇది, నా బాధ్యత ఇది, నా డ్యూటీ ఇది, నేను దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయాను కాబట్టి దానివల్ల వచ్చే తాపమే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఇది సెకండ్ స్టేజ్. సో ఈ రిపెంటెన్స్ అనేటువంటి దేంతో ముడిపడి ఉండాలి? గురువు ఆజ్ఞ లేదా శాస్త్ర వాక్కులతో ముడిపడి ఉంటేనే అది రిపెంటెన్స్, ప్రాపర్ రిపెంటెన్స్. లేకపోతే అది ఏం కాదు, ప్రాపర్ రిపెంటెన్స్ కాదు, ఇంప్రాపర్ రిపెంటెన్స్ అవుద్ది. స్పెక్యులేటివ్ రిపెంటెన్స్ కూడా అవ్వచ్చు. ఏదో మనకు నచ్చినట్టు, మన మనసుకు తోచినట్టు మనం రిపెంట్ అవుతాం. ఇది అందరికి అర్థమైందా? రెండో స్టేజ్ అర్థమైందా? ఫస్ట్ రికగ్నైజ్. ఏమిటి రికగ్నైజ్ చేయాలి? లోపం నాలో ఉందని రికగ్నైజ్ చేయాలి. రెండోది ఏమిటా లోపం అని తెలుసుకోవడానికి గురువు సాధు శాస్త్ర ఆజ్ఞ అనుసారంగా ఇది ఫలానది అని రిపెంట్ అవ్వడం. నెంబర్ 3 రెక్టిఫై. సో ఇది ఇలా పశ్చాత్తాపడిన తర్వాత అలాగే ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటామా? ఏం చేయాలి నెక్స్ట్? దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మార్చుకోవడం అంటే రెక్టిఫై చేసుకోవడం. రెక్టిఫై ఎలా జరుగుతుందా? సమస్య నీలో ఉందని తెలిసింది, సమస్య ఫలాందని కూడా తెలిసింది. మరి ఈ సమస్యని మార్చాలంటే, సమస్యలో మార్పు రావాలంటే ఏం చేయాలి? సో ఒక సుపీరియర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే నీకు నువ్వుగా సమస్యకు పరిష్కారం చేసుకోలేవు. అలా ప్రయత్నం చేస్తే ఎప్పటికీ సమస్య పోదు. గ్యారంటీడ్, గ్యారంటీడ్. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు పోవు తెలుసా? మాటిమాటికి వచ్చే సమస్యలు. మాటిమాటికి వచ్చే సమస్యలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం మాటిమాటికి వేరే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించి, కోపం చూపించి తిట్టేస్తున్నాం అనుకోండి, ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, లేదా వేరే ప్రతిసారి మనం రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేస్తున్నాము, ఇలాంటివి ఏవైతే పెరినియల్ సమస్యలు ఉంటాయి, పెరినియల్ అంటే చాలా ఎక్కువ కాలంగా మనల్ని పీడించే సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవి నీ మట్టుకు నువ్వు సాల్వ్ చేసుకునే అవకాశం లేదు. నీకేం కావాలి? హయ్యర్ హెల్ప్ కావాలి. ఈ హయ్యర్ హెల్ప్ కావాలంటే, ఈ రెక్టిఫై కావాలని అంటే, తప్పనిసరిగా నువ్వేం చేయాలి? అప్రోచ్ అవ్వాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ సమస్య నుంచి బయటపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అదే సమస్య ఉన్నవాడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మార్పేం రాదు. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి సమస్యను నిజాయితీగా చెప్పాలి. చెప్పి రెక్టిఫికేషన్ ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తాడో ఆ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. నీకు నువ్వుగా ప్రోగ్రామ్ ఇచ్చుకోవడానికి కాదు. నీకు నువ్వుగా ప్రోగ్రామ్ ఇచ్చుకుంటే ఏమవుతుంది? అది ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏం కాదు? పశ్చాత్తాపం కాదు. ఇది ఇంకొక డిఫరెన్స్. ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి ఉన్న ఇంకొక డిఫరెన్స్. పశ్చాత్తాపం అని అంటే ఒక సుపీరియర్ అథారిటీ ఇచ్చింది, ప్రాయశ్చిత్తం అంటే నీకు నువ్వుగా అనుకుని చేసుకునేది డివోషనల్ లైఫ్. సో 3 hours అర్థమైందా? ఫస్ట్ 1 hour ఏంటి? రికగ్నైజ్. నెంబర్ టూ ఆర్ ఇస్ రిపెంట్. నెంబర్ త్రీ ఆర్ ఇస్ రెక్టిఫై. నెంబర్ ఫోర్ ఆర్ ఇస్ రీఇన్స్టేట్. రీఇన్స్టేట్మెంట్ అంటే ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ మనల్ని యథాస్థానంలో కూర్చోబెట్టే అధికారం మనల్ని మనం తెచ్చుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఏదో సమస్య వల్ల మీరు ఎంతవరకు పూజ చేయమని పూజ చేయమని మీకు పూజారిగా పెట్టారు మీ అథారిటీ, బట్ ఏదో ఒక సమస్య వల్ల అన్క్లీన్లీనెస్ లేకపోతే ఇంకోటో ఇంకోటో దానివల్ల కొద్ది కాలం పాటు నువ్వు పూజారి రూమ్కి వెళ్ళొద్దు, నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకో, ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూ చేద్దామని చెప్పి మీ సుపీరియర్ చెప్పారు, అథారిటీ చెప్పారు. సో రివ్యూ పీరియడ్ 3 మంత్స్ అన్నారు. సో 3 మంత్స్లో నువ్వు ఆయన చెప్పినటువంటివన్నీ పాటించాడు. ఏం చేసావు, ఫస్ట్ నువ్వే వెళ్ళావు, నువ్వు రికగ్నైజ్ చేసుకున్నావు ఏదో ప్రాబ్లం ఉందని ఆయన దగ్గరికి వెళ్ళావు, రిపెంట్ అయ్యావు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఈ 3 నెలలు ఫలాంది ఫలాంది చేయు అని చెప్పేసి. 3 నెలలు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీల్లేదు, పూజారి రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు, పర్మిషన్ తీసుకుని ఆయన ఒప్పుకుంటేనే వెళ్ళాలి. అంటే నువ్వు ఇంతకు ముందు చేసిన సేవే కదా అని చెప్పి నేను నా మట్టుకు నన్నే నేను ప్రతిష్ఠించుకుని కూర్చుంటానంటే కాదు, దానికి ఎవరి యొక్క ఆజ్ఞ కావాలి, ఎవరి యొక్క సలహా కావాలి, ఎవరి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, సుపీరియర్ యొక్క బ్లెస్సింగ్స్. అర్థమవుతుంది ఈ పాయింట్? అర్థమవుతుంది. రీఇన్స్టేట్మెంటే నువ్వు నిన్ను రీఇన్స్టేట్ చేసుకోలేవు, నిన్ను ఇంకొకరు రీఇన్స్టేట్ చేయాలి ఆ పొజిషన్ లో, అప్పుడే రీఇన్స్టేట్మెంట్ జరుగుతుంది. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత నువ్వు తీసేలేవు, మళ్ళీ వాళ్ళు ఎత్తాలి. సస్పెన్షన్ ఎత్తితేనే అప్పుడు నువ్వు మళ్ళీ రీఇన్స్టేట్ చేయబడతావు. ఏం చేయాలి? వాళ్ళు క్యాజువల్ గా నవ్వేసి వెళ్ళిపోయారు, మన సమస్య పోలేదు, సమస్య పోలేదు, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, మీరు ఏదో నా సమస్య చిన్నదిగా భావించి ఏదో ఊరికి నేను నవ్వేసి వెళ్ళిపోయినట్టున్నారు, నన్ను మాత్రమే చాలా బాధిస్తుంది ప్రభు, ఇది చాలా రోజులుగా నన్ను బాధిస్తుంది, దయచేసి. బట్ వినమ్రంగా వెళ్ళాలి. చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మనం ఏ భావం తెల్లకూడదు, చూడైనా నేను ఎంత బాధపడుతుంటే నవ్వేసి వెళ్ళిపోతాడా, ఆయనకి ఏమైనా హృదయం ఉందా, నాకు నా హృదయంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఏమిటో ఆయనకు తెలుస్తుందా అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో వెళ్తే మనం కృష్ణ కృపను పొందలేం. బట్ చాలా వినమ్రంగా, ప్రభు బహుశా నేను ఎలా సరిగ్గా మీకు అర్థం చేయించలేకపోయానేమో, అర్థం మీకు అర్థమయ్యేటట్టు నేను వివరించలేకపోయానేమో నాకు తెలియదు, కానీ దయచేసి నా సమస్యని మీరు పరిష్కరించండి. మీరు తప్పి వేరే వాళ్ళు ఎవరు పరిష్కరించగలిగే మార్గం నాకేం కనబట్లేదు. అర్జునుడు ఎలాగైతే అప్రోచ్ అయ్యాడు, కృష్ణుడిని ఎలా అప్రోచ్ అయ్యాడు అర్జునుడు, నేను ఇన్ని మాటలు ఫిలాసఫీ చెప్పేసి ఈ మాటలకి ఈ సొల్యూషన్ ఇవన్నీ చెప్పాను, కానీ నాకేం ఊగిపోతుంది, గాంధీ ఊగిపోతుంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, చెమట కారిపోతుంది, విపరీతమైన దుఃఖంలో ఉన్నాను, ఇంత ఫిలాసఫీ చెప్పినా నాకేం పోవట్లేదు, దుఃఖం పోవట్లేదు, కాబట్టి నువ్వు ఒక్కడవే సరైనటువంటి వ్యక్తి, నా దుఃఖాన్ని పోగొట్టడానికి ఇంకెవరు సరైన వ్యక్తి కారు. ఆ భావనతో మనం వెళ్ళాలి. అంటే మనం నిజంగా మన సమస్య పోగొట్టుకోవాలనే భావనతో మనం అప్రోచ్ అవ్వాలి, సమస్యని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళు రెక్టిఫై దాన్ని చేసుకోవడానికి ఒక మెథడ్ ఇస్తారు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే చెప్తున్నాను, ఒక ఐడియల్ సొసైటీలో, ఒక మంచి సొసైటీలో ఇలా జరుగుతుంది. బట్ మనకంత ఐడియల్ సొసైటీ ఇక్కడ లేకపోవచ్చు. అంటే అంతగా ఇంత ప్రిన్సిపల్స్ ని పాటించే అథారిటీస్ ఉండకపోవచ్చు, లేదా మనం కూడా అంత వినమ్రంగా కూడా వెళ్ళకను పోవచ్చు. బట్ సమస్య పరిష్కారం కావాలంటే మాత్రం ఇలా వెళ్లాల్సింది, వాళ్ళు వినేంత వరకు మనం చెప్పాల్సింది, వాళ్ళు వినేంత వరకు చెప్పాల్సింది. సో ఇప్పుడు వాళ్ళు అంటారు ఏమిటి, మన అథారిటీ నా దగ్గర టైం లేదే అని వేరే వాళ్ళకి చెప్పంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి. అలా ఇప్పుడు ఒక హైయెస్ట్ అథారిటీ దగ్గర టైం లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో నెక్స్ట్ ఎవరో ఉంటారు కదా, ఆయన మనకి చెప్పుంటాడు కదా, ఎవరినో ఒకరు పెట్టుంటాడు కదా, ఫలానా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరికో పెట్టుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇది నా పరిస్థితి, దయచేసి దీనికి ఏదైనా సమస్య పరిష్కారం చెప్పండి. సమస్య పరిష్కారం చెప్పండి అనేటప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు చెప్పండి. అది పాయింట్. సమస్య పరిష్కారం అంటే ఏమని అనుకోవాలంటే నాలో ఏదో లోపం ఉంటే ఏం చెప్పి నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆయన ఏమో స్టెప్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ వాడిని పిలిచి వీడిని పిలిచి 4 చేవాట్లు పెట్టి ఇక్కడ నుంచి ఇంటికేం ప్రాబ్లం తీసుకురాకండి వెళ్ళిన ఫోన్ ఏం చెప్పేసి అన్నాం అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది సమస్యకు పరిష్కారం కాదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇంత సున్నితంగా సమస్యని పరిష్కరించే పరిస్థితి ఇక్కడ మీకు ఉందో లేదో నాకు తెలియదు. బట్ నన్ను గనక నేను గనక ఆ స్థానంలో ఉంటే నేను ఆ సమస్యను అలాగే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఊరికనే సమస్యని వదిలేసి ఏదో చాండ్ హరే కృష్ణ అన్ని పోతాయిలే అని ఊరుకోను. దాని రూట్ నుంచి ఏమిటి అనేటువంటిది ప్రశ్న వేసి దానికి సమాధానం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆ ఫెసిలిటీ మీకు ఉందా లేదా నేను చెప్పలేను. నన్ను మళ్ళీ మీరు కాంట్రవర్సీలోకి రాగొద్దు. నేను అర్థమైందా? బట్ ఒకవేళ మీకు నిజంగా అలాంటి సమస్య ఏమైనా ఉంటే నేను మీకు వచ్చి ఊరికనే నేను ఏదో ఫిలాసఫీ చెప్పి వెళ్ళిపోవడానికి రావట్లేదు. మీకు నిజంగా నేనేమైనా అర్థం చేసుకుంటానని నమ్మకం మీకు కలిగితే నా దగ్గరికి రండి, చెప్పండి. ఇది నా సమస్య, ఇన్ని రోజుల నుంచి ఈ సమస్య నాది. దానికి మీరేమైనా పరిష్కారం ఇవ్వగలిగితే దయచేసి ఇవ్వండి అని మీరు కనుక వచ్చి నన్ను అడిగితే, వినయపూర్వకంగా అడిగితే మార్పు వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసింది నేను చెప్పగలుగుతాను మార్పు వచ్చే అవకాశం. ఎందుకంటే నేను కూడా మీతో పాటు నేను కూడా ఒక వ్యక్తిని, మీతో పాటు మీ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుణ్ణి కాబట్టి మీరు పరాయివాడుగా నన్ను చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నా నేను మీరు ఒక కుటుంబ సభ్యుడిగా దాన్ని నేను నాకున్న అనుభవంతో నాకున్న కృష్ణ చైతన్యంతో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అంతగా ఇక్కడ దొరకట్లేదు అనుకుంటే అర్థమవుతుందా లేదా నేను చెప్పింది? ఇంకొంత నేను ఇంకా ఆల్టర్నేట్ ఆఫర్ చేస్తున్నాను. అది ఫస్ట్ అప్రోచ్ నా దగ్గరికి వద్దు. మీకు ఎవరైతే అథారిటీ అపాయింటెడ్ అథారిటీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి సరైన భావంతో వెళ్ళండి. ఏ భావంతో వెళ్ళండి? నాలో మార్పు రావాలనే భావంతో వెళ్ళండి. ఏ భావంతో వెళ్ళొద్దు? నలుగురిని పిలిచి తిట్టి లేదా నా సర్వీస్ మార్చేసి వేరే దగ్గరికి పంపించి ఇవన్నీ నువ్వే డిసైడ్ చేసేసే. నాలుగు ఆప్షన్లు ఇస్తావు, ప్రభు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఒకటి రెండు మూడు నాలుగు ఏదో ఒకటి ఇవ్వండి, టిక్ పెట్టండి అని అన్నావు అనుకో, అప్పుడు నీకు ప్రాబ్లంకి ఎప్పుడు నీ ప్రాబ్లం పోదు. నువ్వు సొల్యూషన్స్ ఇవ్వద్దు. సొల్యూషన్స్ ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి. నువ్విచ్చే సొల్యూషన్స్ పనికిరావు. మన ఓన్ టైం టేబుల్ మనం వేసుకోలే. చిన్నప్పుడు ఎన్నిసార్లు వేసుకున్నా మన ఓన్ టైం టేబుల్ వేసుకుంటే ఏమైంది? ఎన్ని రోజులు పాటించావా? ఒకటి రెండు మూడు నాలుగు మహా అయితే వారం రోజుల తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. కాబట్టి పరిష్కారం ఎక్కడి నుంచి రావాలి? ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ కృష్ణ, ఇట్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ యూ. సో ఈ 4 hours అర్థమైనాయా? ఇది పశ్చాత్తాపంలో ఈ నాలుగు కూడాను భాగం. ఏమిటి? రికగ్నిషన్, రిపెంటెన్స్, రెక్టిఫికేషన్, రీఇన్స్టేట్మెంట్. ఇది పశ్చాత్తాపంలో ఈ నాలుగు స్టెప్స్ భాగం. సాధారణంగా మనం చేసే పని ఏమిటి? ఫస్ట్ ఆరే సరిగ్గా మనం గుర్తించాం, ఇది ప్రాబ్లం మాది అనుకోం మనం ఫస్ట్. సో అక్కడే పోయింది. మొదట ఆరే చేయకపోతే రెండో మూడు నాలుగు వస్తాయా? రావు. సో మొదట ఆరు వచ్చినా రెండు దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్తాను. నాకు నాలో సమస్య ఉందని నీకు తెలుసు, కానీ ఆ సమస్య ఏమిటి, ఎలా దాన్ని గుర్తించాలని తెలియక నెత్తి నోరు బాదుకొని విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే చాలా లో కాన్షియస్కి వెళ్ళిపోయి నేను ఎందుకు పనికిరానేమో, నేను ఏది చేయలేకపోతున్నాను, నాకు నా జీవితం ఎంతేమో బహుశా. సో ఇది చాలా డేంజరస్, ఇది మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట. ఇందులోకి వెళ్ళిపోయే అవకాశం. ఇలా ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? సమస్యని శాస్త్రంతో పాటు చూడలేకపోతున్నావు కాబట్టి ఇందులోకి వెళ్ళిపోయావు. అందువల్ల అది సమస్య. ఒకవేళ దీన్ని కూడా అధిగమించి రెండోది కూడా చూసినా మూడోది ఇచ్చేసప్పటికీ నువ్వెవరిని అప్రోచ్ అవ్వు? ఒక సుపీరియర్ అథారిటీని అప్రోచ్ అవ్వు. నీకు నువ్వే రెక్టిఫికేషన్ మెథడ్ ఇచ్చేసుకుంటావు. ఈ సమస్య ఉంది కదా, ఈ సమస్యకి బహుశా ఇది పరిష్కారం ఏమో అని చెప్పేసి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పొద్దున్న కూడా చెప్పాను ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక డివోటీ హైదరాబాద్లో, ఆయన ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు, నేను టూ మచ్ మంగళారతి యాబ్సెంట్ అయిపోతున్నాను కదా, అండ్ అతనికి కొద్ది ప్రసాదం అంటే బాగా ఉండలేడు అనమాట, ఫాస్టింగ్ ఇది ఏదంటే ఉండలేడు అనమాట. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఒక తీర్మానించుకున్నాడు అనమాట, ఏ రోజు మంగళారతికి రానో ఆ రోజు నేను ప్రసాదం మధ్యాహ్నం వరకు తీసుకున్నాను నేను నిర్ణయం చేసుకున్నాను. ప్రసాదం లేకపోతే ఉండలేడు కాబట్టి చచ్చినట్టు రోజు వస్తున్నాడు, మంగళారతికి వస్తున్నాడు. ఒకరోజు ఏకాదశి పడింది ఈ రోజులాగా. ఏకాదశి రోజు ఆయనకు అలవాటు ఏంటి, ఆయనకి ఇక చాలా మంది భక్తులు వాళ్ళు ఎంతవరకు ఉపవాసం ఉంటారు, మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంటారు.
సో ఆ ఏకాదశి రోజు మార్నింగ్ 3:45 ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి, ఈరోజు ఎలాగూ తినేది లేదు కదా, ఇంకా లేచేది ఎందుకు లే అని చెప్పి దుప్పటి వేసుకొని పడుకున్నాడు. దుప్పటి వేసుకొని పడుకున్నాడు. సో ఇందులో లోపం ఎక్కడుంది చెప్పండి, ఈ ప్రోగ్రామ్ లో లోపం ఎక్కడుంది చెప్పండి. మంగళారతి నేను రావాలి, దాన్ని దేంతో ముడిపెట్టుకున్నాడు, తిన్నంతో ముడిపెట్టుకున్నాడు. కాబట్టి ఒక హయ్యర్ అథారిటీని ఆనందింప చేయడం కోసం, కృష్ణుని ఆనందింప చేయడం కోసం ఒక సుపీరియర్ చాలా ప్రేమతో నాకు ఇచ్చారు, ప్రభుపాదుల వారు ప్రేమతో ఇచ్చారు, దీన్ని నేను ప్రభుపాదుల వారి ఆనందం కోసం పాటించాలనే భావంతో కాకుండా తుచ్ఛమైనటువంటి చిన్నదాంతో దేంతోనో అని ముడిపెట్టుకున్నాడు. కాబట్టి తనకు తాను పెట్టుకున్నాడు కాబట్టి అది ఎక్కువ కాలం పాటించలేకపోయాడు. ఇలాంటి సమస్యలు వచ్చినాయి అన్నమాట. సో ఈ కార్యక్రమం ప్రకారం ఆయన ఎప్పుడు ఏకాదశి రోజు రాదు మంగళారతికి, ఇంకా ఫెస్టివల్ డేస్ రాడు. ఏ రోజైతే రావాలో ఆ రోజు రాలేడన్నమాట. ఏ రోజులైతే రావాలో ఆ రోజు రాలేడన్నమాట. అంటే చూడండి, అంటే మనకి మనం ఇచ్చుకునే ప్రాశ్చిత్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట. మనకి మనం ఒక రెక్టిఫికేషన్ ప్రాసెస్ మనకు మనం ఇచ్చుకుంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ నైట్ ఏమైనా తినేసి ఉండొచ్చు, ఎక్కువ తిని ఉండొచ్చు, చెప్పలేమంటే ఒక కారణం అని చెప్పలేను, ఏమైనా కారణాలు ఉండొచ్చు. జనరల్గా నైట్ ఎక్కువ కనుక ఎవరైనా సేవిస్తే పొద్దున్న లేవడం కష్టం. అది జనరల్ ప్రిన్సిపల్. ముఖ్యంగా స్వీట్స్ ఒకసారి తిన్నా లేస్తాం, బట్ అది స్పెషల్ కేసు అవ్వండొచ్చు. బట్ జనరల్గా శాస్త్రం ప్రకారం రూల్ ఏమిటినంటే, శాస్త్రం ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి 12 అయినా మంగళారతికి వచ్చేస్తానని ఎవడో ఒక ఆయన అన్నాడు. ఒకరోజు నువ్వు దాన్ని సాధించగలిగావని చెప్పి రోజు సాధించగలవా? సాధారణంగా రూల్ ఏమిటి, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, అంటే తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి, అది సాధారణమైన రూల్. అంతేనా? అంతేనా కాదా? ఒకరోజు నేను 12 గంటలు పడుకున్నా కూడా నేను 4 గంటలకు లేవగలిగాను. బట్ అది నువ్వు ఉదాహరణగా తీసుకుని అదే రూల్ అని చెప్పేసి అనుకోకూడదు. నువ్వు మళ్ళీ 2వ రోజు చేయలేవు, 3వ రోజు చేయలేవు, 4వ రోజు చేయలేవు. అది ఎక్కువ కాలం అది నిలవదు. బట్ అది ఒక క్రమంగా జరిగితే, అంటే ఒక రోజు అలా జరిగితే దాన్ని కృష్ణ కృప అనుకోవచ్చు. లేకపోతే ఏంటి, మన పిచ్చితనం అనుకోవాలి. లేకపోతే అంటే మన విమ్సికల్ గా జరుగుతుంది అనుకోవాలి. ఎందుకు జరుగుతుందో మనకే తెలియదు. మనం జీవితాన్ని గ్యాంబ్లింగ్ మ్యాచ్ కదిలేయాలా, బొమ్మ బొరుసు కదిలేయాలా, లేకపోతే మనం దాన్ని జాగ్రత్తగా ఒక గాడిలో పెట్టాలి. ఒక గాడిలో పెట్టాలంటే మనకేం కావాలి, ఒక క్రమ పద్ధతి కావాలి. క్రమ పద్ధతి అంటే ఏమిటి, తొందరగా పడుకోవాలి, రాత్రి ఎక్కువ తినకూడదు. ఇలా అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏమిటి, రేపు మంగళారతికి లేచే ఛాన్సెస్ ఎవరికైనా ఉన్నాయి. ఇప్పుడు మీ బాడీ సెపరేట్ ఏమో, మీ బాడీ ప్రత్యేకంగా ఉందో నాకు తెలియదు. బట్ జనరల్గా అందరికీ ఉండే మార్గం ఏమిటి, అందరూ కూడా పొద్దున్న రేపు లేవాలి అని అంటే ఏం చేయాలి, తొందరగా పడుకోవాలి, ఎక్కువ తినకూడదు. ఇలా అయితే సాధారణంగా ఈ ప్రిన్సిపల్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 1000 మందిలో ఏ ఒక్కడో ఎన్నిసార్లు తిన్నా, రాత్రి ఎంత లేటుకు పడుకున్నా పొద్దున్న లేచిపోతున్నాడు అనుకో, అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. మనం అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. అది సాధారణమైనటువంటి క్రమ పద్ధతి కాదు. మనకి ఎగ్జాంపుల్ ఏది, శాస్త్రం ఎగ్జాంపుల్. సో శాస్త్రం ప్రకారం మనకి ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఎవరు పాటించినా కూడా డెఫినెట్ గా ఫలితాలు వస్తాయి. అయితే కొన్నిసార్లు అందులో కూడా కొన్నిసార్లు అంటే 1000 సార్లు ఒక 10 సార్లు మనం తప్పుండొచ్చు. అంత మాత్రం చేత ఈ శాస్త్రం కరెక్ట్ కాదని చెప్పలేము. 1000 సార్లు 10 సార్లు తప్పాం కదా అని. బట్ సాధారణంగా ఇలా చేస్తే తప్పనిసరిగా మనం ఫలితాన్ని సాధించవచ్చు. అర్థమవుతుందా? కృష్ణ కృప ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎర్లీ టు బెడ్, డోంట్ ఈట్ టూ మచ్. అప్పుడు మధ్యాహ్నం ఏదో కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే కష్టం. అలాంటి చాలా మంది డివోటీస్, కుక్స్ కానీ లేకపోతే పూజారీస్ కానీ, వాళ్ళు మధ్యాహ్నం కాసేపు 1 గంట రెస్ట్ తీసుకోవాలి. 1 గంట రెస్ట్ తీసుకుని రాత్రి 5 గంటలు రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు. మినిమం 6 అవర్స్ అయితే రెస్ట్ కావాలి ప్రతి ఒక్కరికి. 6 అవర్స్లో మీరు ఎలా డివైడ్ చేసుకున్నా పర్లేదు. రాత్రికి ఫుల్ 6 అవర్స్ స్లీప్ వచ్చినా పర్లేదు, లేదా 5+1. 9 పడుకొని నిజంగా 3 లేవగలిగితే చాలా గొప్ప విషయం. ఎందుకనంటే అసలు 9 పడుకొని 3 లేవడం చాలా ఈజీ ఒక రకంగా. ఎందుకనంటే 12 లోపు నిద్ర ఏదైతే పోతావో అది 12 తర్వాత నిద్రపోయిన దానికి డబుల్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 12 లోపు నువ్వు నిద్ర 3 గంటలు పోయావు అనుకో, 9 గంటలకు నిద్రపోతే 12 లోపు ఎంత,
3 hours, but that is equivalent to 6 hours after 12 o'clock. 12 నుంచి నువ్వు 6 గంటలు పోతే నీకు ఎంతైతే ఉపశమనం కలుగుతుందో బాడీకి, 9 నుంచి 12 లో పడుకుంటే. ఇది నేను చెప్తుంది కాదు, గొప్పవాళ్ళు చెప్తున్నటువంటి విషయం, శాస్త్రం చెప్తున్నా ఆయుర్వేదం ప్రకారం. 12 లోపు నువ్వు ఎంత నిద్రపోతే అది అంత మంచిది. అసలు 8 పడుకొని 12 లేచినా ప్రభుపాదులు వారు 8 o'clock పడుకొని 1 o'clock లేచిన సందర్భాలను ప్రభుపాదులు వారు తీసుకుంది 2 గంటలే అనుకోండి. భక్తి వినోద్ ఠాకూర్ నేను చెప్తుంది, మీకు ఎప్పుడైనా కాస్త శ్రద్ధ పెట్టి భక్తి వినోద్ ఠాకూర్ లైఫ్ స్టైల్ చదవండి. ఆయన 8 గంటలకు పడుకుంటారు, 8 గంటలకు లేస్తారు. మీరు చూస్తే మొత్తం రోజంతా ఆయన రెస్ట్ తీసుకుంది కేవలం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆయన రెస్ట్ తీసుకున్న టైం చూడండి, మీకు తెలుసు. 12 తర్వాత ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకున్న మీరు చూడరు భక్తి వినోద్ ఠాకూర్, చాలా తక్కువ. సో సాధారణమైన రూల్ ఏమిటి, 12 లోపు, 12 తర్వాత ఎక్స్ట్రా. సో 9 to 3 ఇస్ బెస్ట్ చేయగలిగితే. పొద్దున 3 గంటలకు లేచామనుకోండి, పొద్దున మనం 3 గంటలకు లేచామనుకోండి, మరి లేచినప్పుడు మార్నింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడుండే పరిస్థితులు అలా ఉన్నాయి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒక బకెట్లో పెట్టేసి ఉంచేస్తాం, ఉంచేసిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి చేస్తాం కదా. సరే 9:30 అనుకో, 9:30 అయినా కూడా ఎంతకు లేవచ్చు, చేసుకోవచ్చు కదా. గంటల పాటు ఇలా ఉదుకుతా ఉంటామా ఏంటి మనం? నేను అంటుంది ఒక అరౌండ్ 9:30 అయితే మళ్ళీ ఎంతకు లేవచ్చు, 3:30కి లేవచ్చు కదా. ఏదేమైనా సరే 10:30 నిద్ర, ఎవరో ప్రత్యేక సర్వీసులు ఉండేవాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా 9:30 లోపు పడుకోవడానికి ప్రయత్నించారు. పాయింట్ అది కాదు కదా. ఇప్పుడు మన పాయింట్ దేని గురించి మాట్లాడుతాం, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతున్నాం. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం, సో రెండింటికి అర్థం తేడా అర్థమైంది కదా, పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి. ప్రాయశ్చిత్తం అంటే పై పైన, పశ్చాత్తాపం అంటే మూల రూపంలో. ప్రాయశ్చిత్తానికి మనం ఏదో మనకి నచ్చింది చేసేయవచ్చు, పశ్చాత్తాపానికి మాత్రం అథారిటీ కావాలి, శాస్త్రం కావాలి, రికగ్నైజ్ చేయాలి, రెక్టిఫై చేసుకోవాలి, రీఇన్స్టిట్యూట్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి దానికి స్టెప్స్. సో అందుకే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నాడు, సుఖదేవ గోస్వామిని ఉద్దేశించి, వాడు పాపాలన్నీ చేసినటువంటి వాడికి పలానా నరకానికి వెళ్తున్నట్టు ఆ నరకంకి వెళ్లకుండా ఇది పలానా పశ్చాత్తాపం చేసుకోవచ్చు అని అంటే నాకేం అది సరిగ్గా అనిపించట్లేదు, వాడు పాపం పోయేటట్టు నాకేం ఉండేటట్లేదు. ఈ క్రిస్టియన్స్ లాగా ప్రభుపాదులు వారు మనకి ఒక ప్రజెంట్ సినారియో అప్పచెప్పారు. ప్రజెంట్ సినారియో చెప్పడం ఏమిటి, క్రిస్టియన్స్ వాళ్ళు మార్నింగ్ మండే నుంచి సాటర్డే వరకు తప్పులు చేస్తారు, సండే వెళ్ళి ఏం చేస్తారు, ఓ ప్రభు మమ్మల్ని క్షమించి ప్రభు అంటారు, మళ్ళీ మండే నుంచి మొదలెడతారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రభుపాదుల వారు ఏమంటారు, ఎవడో ఒక వేసి దగ్గరికి వెళ్ళి దానికి సమస్యలు ఏవి, సెక్స్ కి సంబంధించిన సమస్య తెచ్చుకున్నాడు అనుకోండి, తెచ్చుకున్న తర్వాత వాడు చాలా కష్టపడి దానికి ఎంతో శోభ అనిపించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది నయం చేసుకున్నాడు. గనేరియా లాంటి ఎగ్జాంపుల్, ప్రభుపాదులు వారు ఎగ్జాంపుల్ ఇస్తారు గనేరియా వ్యాధి. గనేరియా అంటే సెక్స్ కి సంబంధించినటువంటి, అంత కష్టపడి వాడు ఆ వ్యాధిని నయం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాడు, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఉంది, అంతేగాని గనేరియాతో కాదు ప్రాబ్లం. సో నువ్వు ఏం పోవాలి నీకు, నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళకూడదు, నేను కంట్రోల్ గా ఉండాలనేటువంటి భావన రానంత వరకు నువ్వు ఎంత నయం చేసుకున్నా మళ్ళీ అది త్వరలోనే వచ్చేస్తుంది. అది ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారు అన్నమాట. సో అందువల్ల పశ్చాత్తాపం వల్ల మనకి మేలు కలుగుతుంది, కానీ ప్రాయశ్చిత్తం వల్ల ఏం మేలు కలిగే అవకాశం ఉంది. సో మనలో ఏదైనా చిన్న లోపం ఉందంటే మనం తప్పనిసరిగా దాన్ని మూలంగానే దాన్ని నాశనం చేసుకోవడానికి ప్రయత్నించాలి సమూలంగా. సో ఇంకా మిగిలిన తర్వాత చెప్పుకుందాం, బట్ ఇంకా దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమున్నాయో ఒకటి రెండు. నేను చెప్తుంది ఏంటంటే ప్రతిదానికి కూడాను మనం వెళ్ళి అథారిటీ దగ్గరికి వెళ్ళాలి, డిస్టర్బ్ చేయాలి అనట్లేదు. నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ టర్మ్ గా మనల్ని పట్టి పీడించే ప్రాబ్లమ్స్ మాత్రం తప్పనిసరిగా మన ఓన్ సొల్యూషన్స్ మనం ఎత్తుక్కోకూడదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకు తెలుసు శాస్త్రం ఇది చెప్పింది, దీన్ని ఇలా చేస్తే సరిపోతుంది, ప్రతిదానికి వెళ్ళక్కర్లేదు. నేను ఈ 4 R's చెప్తుంది దేనికోసం అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నాయి, లేదా ఒకే భావన ఒక వ్యక్తిని చూడగానే వీడి మొహం ఎందుకు చూశాను రా బాబు అంటే, ఒకరి మీద టూ మచ్ ఒక వ్యక్తి మీద టూ మచ్ నెగిటివ్ అభిప్రాయం వస్తే చాలా డేంజర్. ఎవరి మీద నెగిటివ్ అభిప్రాయం ఉండకూడదు, ఎందుకంటే ఎవరి మీద నెగిటివ్ అభిప్రాయం ఉంటే ఒరిజినల్ గా ఎవరి మీద ఉన్నట్టు లెక్క, కృష్ణ మీద ఉన్నట్టే లెక్క. వాడు తప్పు మంచి, వాడు మంచివాడు కానీ తప్పు ఎవడైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు.
నెగిటివిటీ ఉందంటే నీకు నెగిటివిటీ ఎవరితో ఉంది? కృష్ణుడితో ఉంది అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్, వైష్ణవ అపరాధం కానీ లేకపోతే ఇంకొకరి మీద ద్వేషభావన, విపరీతమైన ద్వేషభావన కానీ ప్రతీకార భావన కానీ. ఇప్పుడు ప్రతీకార భావన, ధ్రువ మహారాజుకి విపరీతమైన ప్రతీకార భావన ఉంది, కానీ ఆ భావన తొలగించగలిగాడు ఎవడు? నారదముని. నారదముని ఒకవేళ ఇంటరాక్షన్ లేకపోయింటే ఆయన ప్రతీకార భావన పోయి ఉండేది కాదు, డెఫినెట్గా పోయి ఉండేది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఒక సీనియర్ డివోటీ దగ్గరికో లేకపోతే ఒక ఒక ప్రాపర్గా కృష్ణ చైతన్యం ప్రాక్టీస్ చేస్తున్న డివోటీ దగ్గరికి వెళ్ళి మనం తప్పనిసరిగా వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. ఇలాంటి పెరినియల్ ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం వాటిని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అలా చిన్న చిన్నవి రాకుండా చూసుకోవచ్చు. ప్రతిదానికి వెళ్ళి పరిగెత్తక్కర్లే. మనం అంటాం కదా ప్రతి ఏదో కోల్డ్ వచ్చినా కఫం వచ్చినా ఇది వచ్చినా ప్రతిసారి డాక్టర్ వెళ్ళి నన్ను ఐసీయూలో పెట్టిన అంటామా? ఐసీయూ ఎవరికి? ఏదైనా పెద్ద ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇంకేదైనా ఉంటే అప్పుడు ఐసీయూలో పెడతావు. ఏదైనా నువ్వు జలుబు నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే వేడి నీళ్ళు తాగి కొద్ది జాగ్రత్తగా మఫ్లర్ చుట్టుకుంటే దాని పశ్చాత్త ప్రాయశ్చిత్తం అనక్కర్లేదు. ప్రాపర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అట్లా అది ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఎస్ ఇందాక అడిగింది అదే కదా, ముకుంద శ్యామ అడిగింది అదే కదా, అదే కదా, అది కాదా వేరేదా? సుమారు అలాంటిదే అడ్జస్ట్ అయ్యి సో అడ్జస్ట్ చేసుకోవాలంతే. అదే సమస్య, అదే సమస్యకు పరిష్కారం. సో అది చెప్పాలి మనం. అతను నేను ఇలా తక్కువగా నేను అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతను ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తే మరి ఎవరికైతే ముందు చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఫైనల్ గా నాయన ఏమైనా కూడా అది మన కర్మే, ఏం జరిగినా మన కర్మే. ఇంకా అంతే, మనం అంతే కృష్ణుడు అలా ఆజ్ఞాపించినట్టే అనుకోవాలి మనం. ఆ సుపీరియర్ చెప్పుకోవచ్చు, కరెక్ట్ రైట్. ఫైనల్ సుపీరియర్ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఏడుపు ఏడ్చినా నవ్వినా ఏం చేసుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఫైనల్ గా ఎవరిని మనం బాధ్యులను చేయలేం. అంతే శాంక్షన్ నాకు చేయబడింది, అంతే నా సమస్యకి ఇంత పరిష్కారం వచ్చింది అంతలోనే. అయితే అది ఒక ఉద్రేకం లెవెల్ ఎక్కువైపోయి నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోయి నువ్వు చాంటింగే చేయలేని పరిస్థితి వస్తే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్కి వచ్చినట్టు. సో కాబట్టి ఏం చేయాలి? అప్పుడు అతని కాళ్ళ మీద పడో ఏదైనా వెళ్ళి నాకు కొంత టైం కావాలి, నా దగ్గర ఉన్నటువంటి చాలా పెద్ద సమస్య నేను ఫేస్ చేస్తున్నాను, దయచేసి దీన్ని మీరు దయచేసి నాకు దీనికి ఏం చేయాలో చెప్పండి. బట్ దయచేసి ఒక మాట చెప్తాను వినండి, మీరు సమస్యల్ని పితూరుల్ని తీసుకుని వెళితే కృష్ణుడు ఆనందపడ్డు. వైష్ణవ లక్షణం ఏంటంటే అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్ళు. తితీక్షవహ అనంటే ట్రై టు అడ్జస్ట్. ఇప్పుడు మనం మంచిగా ఉంటే మన సాంగత్యం వల్ల కూడా ఆ వ్యక్తి మారే అవకాశం ఉంది, మనం సరిగ్గా ఉంటే మన సాంగత్యం వల్ల కూడా ఆ వ్యక్తి మారే అవకాశం ఉంది. ఆ వ్యక్తితో కావాలనుకుంటే కాస్త శాస్త్ర చర్చలు చేయండి. మీకు ఎవరైతే ప్రాబ్లంగా అనిపిస్తున్నారో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే యాక్చువల్గా మనం కృష్ణ చైతన్యంకి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం, లేదా కొన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. అంత ఈజీ కాదు, మీరున్న పరిస్థితులు అంత ఈజీ కాదు నాకు తెలుసు. ప్లస్ నేను ప్రత్యక్షంగా మీ యొక్క ప్రక్రియలో నేను లేను కాబట్టి నాకు కూడా పూర్తిగా తెలియదు సమస్య అనేటువంటిది, పూర్తిగా తెలియదు ఎంత డీప్గా ఉందో సమస్య నాకు తెలియదు. నేను మీకు ప్రిన్సిపల్స్ ఇవ్వగలుగుతాను కానీ అక్కడికి వచ్చి నేను ప్రాక్టికల్గా చూసి ఏమిటి అనేటువంటిది నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం నేను నమ్మకంగా చెప్పగలుగుతాను, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మాత్రం ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఆయన కూడా అవును అన్ని చేస్తారు బట్ ఇలా చేస్తారు. సో అది మన కర్మ. ఇంకా వేరే కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు, మన కర్మ. మనదే ఎందుకు కొట్టాడు? ఒక్కడు కొట్టొచ్చుగా, కొట్టలేదు మనదే కొట్టాడు. ఫైనల్ గా మన కర్మ. ఫైనల్ గా ఆ బాధ ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది. కాబట్టి ఇది ఎవరి కర్మ?
నా కర్మే నా కర్మే.
మనం చేసుకోవాలంటే ఫస్ట్ నేను తితీక్ష, ఫస్ట్ క్వాలిటీ అంటే కొద్దిగా కొద్దిగా తట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కాని స్థాయిలో వెళ్ళిపోయింది అనుకో, మనం తట్టుకోలేకపోతున్నా, మనకు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ డెఫినెట్ గా సహాయం కోసం ఎదురు చూడండి. వైష్ణవ కల్చర్లో అసలు ఇలాంటివి జరగకూడదు. వైష్ణవ కల్చర్లో బట్ సరే అది కరెక్ట్ కాదు. వైష్ణవ కల్చర్లో చాలా సున్నితమైనటువంటి అవన్నీ అపరాధం. అంటే మనం వెళ్ళాలి కదా, ఓకే ఓకే. సో వైష్ణవ కల్చర్లో ఇలా జరగడానికి కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, రొంపి నుంచి వచ్చాము కాబట్టి మనల్ని ఒక కల్చర్డ్ పర్సన్గా తయారు చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. అప్పుడు మనం ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్స్ అవి కూడా పాటించడం అనేటువంటి స్థాయి వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనమేం ఒక కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, మనం ఏదో అందరూ కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి రాకపోవచ్చు, అందరూ తమకు తెలిసిన ఇక్కడెక్కడో వాళ్ళు వస్తారు వచ్చి చేరుతారు, వాళ్ళకి ఏమీ అనిపించదు అన్నమాట. వేరే వాళ్ళు అసలు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు చిన్న చిన్న ఎటికెట్స్ చెప్తాను చూడండి. మీరు ఫోన్ చేసి చెప్పేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు, వేరే వాడికి ఫోన్ చేసేటప్పుడు కనీసం ఈ మాట అడగరు మీరు, ఏమని మీకు ఇప్పుడు సమయం ఉందా మాట్లాడొచ్చా అన్న మాట మీరు ఎప్పుడు అడిగారా, ఒకసారి ఆలోచించారా, అలా ఎప్పుడేం చేశారా మీరు? పెద్దవాళ్ళకే కాదు నాయన, ఇప్పుడు సపోజ్ నాకేదో నెంబర్ 2 డైరెక్ట్గా వస్తుంది, తొందరగా వస్తుంది, నువ్వేమో ఇక్కడేమో ఎవడికి తెలుసు వాడికి నిజంగా ఆ పరిస్థితిలో ఉన్నాడు వాడు, నువ్వేమో ఫోన్లో వదలకుండా మాట్లాడుతున్నావు, నేనేం చేయాలి నాకు అర్థం కాదు. కాబట్టి ఒక ఎటికెట్, జనరల్ ఎటికెట్ ఏమిటంటే యూ షుడ్ ఆస్క్ పర్మిషన్, ఇప్పుడు మీకు సమయం మాట్లాడడానికి ఉందా. లేదా ఒక రూమ్కి వెళ్ళేటప్పుడు కొట్టి శబ్దం చేసి వాళ్ళు రమ్మంటే వెళ్ళటం. మీరేమనుకుంటున్నారు ఇది ఎవరితో పాటించాలి, ఉన్నతమైనటువంటి వాళ్ళు సుపీరియర్తో పాటి? నో, ఇట్ మస్ట్ బి డన్ విత్ ఎవ్రీబడి. అంటే వీళ్ళు పెద్దోళ్ళు చులకనా, అందరూ కూడా వైష్ణవులు, నువ్వు వాళ్ళని వైష్ణవులుగా లెక్కేస్తే, నువ్వు వాళ్ళని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా లెక్కేస్తే ఆ యొక్క ఏమిస్తావు, గౌరవాన్ని ఇస్తావు. ఇలాంటివి చిన్న చిన్న కల్చరల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి, మనం నెక్స్ట్ టైం చెప్పుకుందాం, ఎందుకంటే సమయం లేదు తెల్లాలేదు. బట్ ఒక వైష్ణవ కల్చర్ అంటే చాలా ఉన్నతమైన కల్చర్, ఇది చాలా ఏదో ఎలాంటి కల్చర్ కాదని అంటే ఒక స్టూడెంట్ కల్చర్ కాదు, వెరీ హై కల్చర్. బట్ నేను అనేది ఏంటంటే నువ్వు మొదలెట్టు, మార్పు ఎక్కడి నుంచి మొదలెట్టాలి. బట్ నువ్వు అలా చేయొద్దు, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో వేరే వాళ్ళ నుంచి చేయకూడదని నువ్వు అలా చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చాలా ఫోర్స్గా వస్తుంది, వాడు రావట్లేదు, అరే ఎంతసేపు రా అని చెప్పి గట్టిగా కొట్టావు అనుకో, అప్పుడు ఏమైంది, మనం కూడా అలా చేసినట్టే కదా. కాబట్టి మనం అలా చేయకూడదు, వదిలిపెట్టినట్టే. ఎందుకంటే ఆ ఫైనర్ కల్చర్ రావట్లేదంటే వదిలిపెట్టినట్టే. కొన్నిసార్లు దీనికి సంబంధించి కొద్దిగా ఓపిక పట్టండి, కొద్ది టైం పడుతుంది ఇవన్నీ సింక్ అవ్వడానికి, హృదయంలో సింక్ అయ్యి మార్పు రావడానికి కొద్ది టైం పడుతుంది. బట్ డెఫినెట్గా మార్పు మాత్రం వస్తుంది. వెయిట్, ప్లీజ్ వెయిట్, ఇమీడియట్గా మనం వచ్చేది, కొద్ది సమయం పడుతుంది, అంతవరకు ఓపిక వహించండి. ఇలాంటి ప్రాక్టికల్గా ఏమైనా ఉంటే అవి కూడా మనం చెప్పుకోవచ్చు క్లాసులు, దాన్ని ఎలా పాటించాలి, అసలు వైష్ణవ కల్చర్ ఎలా ఉంటుందో ఒకరోజు మాట్లాడుకుందాం, వైష్ణవ ఎటికెట్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇప్పుడు నా దగ్గర సమయం ఉన్నది, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ శుల ప్రభుపాద కీ జై.